విజయదశమి శుభాకాంక్షలు. మన భారతీయ సాంప్రదాయంలో విజయదశమి రోజున ఏ పని ప్రారంభించినా అది సుఖాంతం అవుతుంది, శుభాంతం అవుతుందని ఒక నమ్మిక. ఆ పని అంతం సుఖాంతం అవుతున్నాను. విజయదశమి చాలా ప్రాముఖ్యమైన రోజు ఇండియన్ కల్చర్లో. సరే ఇప్పుడు ఇప్పుడు వచ్చిన రమణ భాస్కర్ చూడండి, అందులో బ్రహ్మము గురించి సత్యనారాయణ గారు బాగా రాశారు. మొన్న బర్త్డే ప్రసంగం రాశారు, బ్రహ్మ పదార్థం గురించి రాశారు. అంటే మీకు అస్పష్టత లేకుండా మీకు స్పష్టంగా అర్థమయ్యేటట్టు రాయగలిగారు, రాశారు. అది ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ రమణ భాస్కర్ చూడండి, అందులో బ్రహ్మము గురించి రాశారు. బ్రహ్మమున కాదనొద్దని చెప్పారు. మీరేం కాదనకండి, బ్రహ్మమున కాదనకండి, బ్రహ్మమును స్మరించండి, బ్రహ్మమును ధ్యానించండి, మీకున్న కోరికలన్నీ నెరవేరుతాయని, మీకున్న ఈ మనసులో ఏమనుకుంటే అన్నీ నెరవేరుతాయి. మీకు మీకు కావలసినవన్నీ బ్రహ్మం ఏర్పాటు చేస్తుంది. బ్రహ్మం అంటే ఒక వ్యక్తి కాదు, అది మనందరం ఏ వస్తువు యొక్క ఆధారం మీద మీరు నేను ఈ దేవతలు రాముడు కృష్ణుడు తర్వాత పంచభూతాలు ఈ గాలి నీరు నిప్పు అన్నిటికీ ఆధారమైంది బ్రహ్మం. అదే సుఖము, అదే శాంతి, అదే ఆనందము, అదే ఉండటం. దానికి చావు పుట్టుకలతో సంబంధం లేదు. ఆ బ్రహ్మమని ఎలా పొందాలి, బ్రహ్మమును ఎలా ధ్యానం చేయాలి, బ్రహ్మమును ఎలా స్మరించాలి, అది ఈ రమణ భాస్కర్ ఇప్పుడు వచ్చినటువంటి రమణ భాస్కర్లో ఆ వివరాలనే బ్రహ్మ పదార్థం గురించి వివరాలు రాశారు. బ్రహ్మం అనేది ఒకటి ఉంది, దాన్ని ఎవరో కాదనకుండా అని కూడా రాశారు. కాదని అనకండి, ఉంది ఉన్నదాన్ని కాదంటే మంచిది కాదని. ఈ మధ్యన శతప్రజ్ఞ లక్షణాల గురించి ఏ కొన్ని చెప్పుకున్నాం. అంటే ఇక్కడ బ్రహ్మ పదార్థం గురించి భగవంతుడు చెప్పినటువంటి ఒక శ్లోకం ఉంది, దాని గురించి వివరిస్తాను. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షణక్షీణ కల్మషాహ చిన్న ద్వైరాహ యథాత్మన సర్వభూత ఈచేరతాహ. ఇది ఒక మంత్రం అనుకోండి, సర్వభూత హితే రథ, సర్వభూత హితే రథ అంటే అన్ని భూతముల క్షేమం కోరేవాడు. మొత్తం ప్రపంచంలో ఎంత జీవకోటి ఉందో ఆ జీవకోటి యొక్క అందర క్షేమం కోరేవాడు సర్వభూత హితే రథ. అంటే అందరి యొక్క జీవులు క్షేమం కోరమని ఇక్కడ భగవంతుడు వాచ. అలా కోరటంలో కూడా మనకు తెలియకుండా మనకు ఆధ్యాత్మిక అభివృద్ధి వస్తుంది, మన మనస్సు పరచబడుతుంది, అంటే మన మనస్సుకి మెచ్యూరిటీ వస్తుంది, తర్వాత పరిశీలన శక్తి పెరుగుతుంది. మనం ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి రావడానికి కూడా పరిశీలన శక్తి పెంచుకోవాలి, ఏకాగ్రతతోటి పెంచుకోవాలి. మొన్న ఒక రోజునే హైదరాబాద్ నుంచి డాక్టర్ గారు వచ్చారు. వాళ్ళ మామగారు చాలా కాలం మంత్రిగా కూడా చేశారు. ఆ కూడ తీసుకొచ్చిన వారిని నేను డాక్టర్ అన్న నాన్నగారికి చెప్పొద్దని చెప్పారు. సరే, వారు డాక్టర్ అయినా డాక్టర్ కాకపోయినా సబ్జెక్ట్ ఒకటే, మాట్లాడేది ఒకటే, కానీ నేను డాక్టర్ అన్న మాటకి చెప్పొద్దని కూడ తీసుకొచ్చిన వారికి చెప్పారు. ఎందుకని అడిగిన ప్రశ్న ఏంటంటే, నేను చాలా కాలానికి సాధన చేస్తున్నాను, మరి హృదయంలో ఏదో ఉందని చెబుతున్నారు, ఆ హృదయంలో ఏదో ఉన్నదాన్ని నేను నమ్ముతున్నాను, దాన్ని నమ్ముతున్నాను కానీ ముట్టుకోలేకపోతున్నాను అంటాను. అంటే దాని టచ్ నాకు, దాని స్పర్శ దొరకటలేదు. అంటే ఉందని నమ్ముతున్నాను కానీ అది నా చేతికి దొరకటలేదు, పోనీ నా మనస్సుకు అందుతానంటే నా మనస్సుకు అందటం లేదు, ఇంద్రియాలకు అందటం లేదు. ఏదో ఉందని భగవంతుడు చెప్పాడు గీతలో, పోనీ నేను నమ్ముతున్నాను అని నాకు ఎందుకు దొరకటం లేదు కారణం అంటాను. ఆ వస్తువు యొక్క స్వభావం ఏంటంటే, ఆ హృదయంలో ఉన్నదే బ్రహ్మం, అదే బ్రహ్మం. నేను అందరి హృదయాల్లోనే ఉన్నానని భగవంతుడు చెప్పింది ఏంటంటే అదే బ్రహ్మ పదార్థం. దాన్నే అంతర్యామి అని కూడా అంటారు, అంతర్యామి. అది ఒకటే నిజం. గుళ్ళు గోపురాలు ఇవన్నీ మనం మనసు కల్పించుకునే, ఈ పుణ్యాలు పాపాలు స్వర్గాలు నరకాలు ఇవన్నీ మన మనసు కల్పించుకునే, హృదయంలో ఉన్న బ్రహ్మ పదార్థం అది ఒకటే నిజం. డాక్టర్ గారు, మీరు చూపు మంచి చూపే చూస్తున్నారు, ఏది తెలుసుకోవాలనుకుంటున్నారు అక్కడే మనసు పెడుతున్నారు, అంతవరకు బాగానే ఉంది, కానీ మీకు బ్రహ్మము తెలియబడదు. ఎందుచేతంటే అది ఎంత స్వచ్ఛముగా ఉందో, అదెంత ఏకాగ్రంగా ఉందో, అంటే అది ఎంత ఏకాగ్రంగా ఉందో, అది ఎంత నిర్మలంగా ఉందో, అలా మీరు ఉండగలుగుతున్నారా అని అడిగాను. అంత అలా ఉండలేకపోతున్నారన్నారు, అయితే తెలుసుకోలేరని చెప్పారు. అంటే ఆ లోపల ఉన్న బ్రహ్మం ఎంత నిదానంగా ఉందో, ఎంత పవిత్రంగా ఉందో, ఎంత స్వచ్ఛంగా ఉందో, ఎంత ఏకాగ్రంగా ఉందో, ఎలా ఒగ్గిటిగా ఉందో, ద్వైతం లేకుండా అద్వైతంతో రెండో వస్తువు లేకుండా అది ఎలా ఉందో, మీరు అలా ఉండగలిగితే, మీరు హృదయంలో ఉన్న శ్రద్ధ వస్తువు ఎలా ఉందో మీరు అలా ఉండగలిగితే, హృదయంలో ఉన్న బ్రహ్మము రోజులు లెక్కెట్టుకోవటం లేదు. మన చుట్టాలు ఇంటికి వెళ్తే రోజులు లెక్కెట్టుకుంటాం, మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోదామని మన ఇంటికాడ మనం ఉన్నప్పుడు రోజులు లెక్కెట్టుకోం. అలాగే బ్రహ్మము హృదయంలో ఎంత సహజంగా ఉందో అంత సహజంగా మీరు మీ మనస్సు బ్రహ్మములో ఉండగలిగితే అది తెలియబడుతుంది, లేకపోతే తెలియబడదు. తర్వాత అది ఎంత పవిత్రంగా ఉందో, ఎంత నిర్మలంగా ఉందో, మీ మనస్సు కూడా అంత నిర్మలంగా ఉండగలగాలి. మీరు ఆ బ్రహ్మ పదార్థం, ఆ బ్రహ్మ పదార్థానికి తెలుసుకోవడానికి కూడా మీకు బుద్ధి పక్వానికి రావాలి, మనస్సు పక్వానికి రావాలి. ఆ బ్రహ్మ పదార్థాన్ని తెలుసుకోవడానికి మీ లోపల ఆటంకాలు ఉన్నాయో చూసుకుని వాటిని తొలగించుకోవాలి. ఇన్ని రకాలుగా ఉంటేనే కానీ మీ మనస్సు బ్రహ్మాకారం చెందదు. తెలిసినంత ఉందని తెలిసినంత మాత్రం చేత అది తెలియబడదు. ఉందని తెలియబట్టడం మంచిదే, అది మనకు ఉందని తెలియ ఉంది కానీ మనకు తెలియబట్టడం లేదు అని. అసలు ఉందనేది మీరు ఉందనేది మనం తెలుసుకోవాలనే కనుక కోరిక మీకు ఉంటే ఎప్పటికైనా మీకు తెలియబడుతుంది. అయితే ఇక్కడ డాక్టర్ గారు ఇంకో విషయం ఉంది. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయి, ఒక చేతితో చప్పట్లు కొట్టలే. మీకు బ్రహ్మమును తెలుసుకోవాలని ఉంది, కానీ ఆ బ్రహ్మము మీకు కూడా తెలియబడాలని అనుకుంటేనే కానీ తెలియబడదు. ఇది రహస్యం. చాలామంది మాకు తెలుసుకోవాలన్నారు, మాకు తెలుసుకోవాలి. ఏ వస్తువునైతే మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా మీకు తెలియబడాలనుకున్నప్పుడే తెలియబడుతుంది, కానీ మామూలు పరిస్థితుల్లో మీకు తెలుసుకోవాలని ఉంది కాబట్టి అది తెలియబడదు. అంటే మీ మనస్తత్వం ఎలా ఉంది, మీ మెంటల్ మేకప్ ఎలా ఉంది, తర్వాత అది తెలుసుకోవడానికి మీ పూర్వజన్మలో సత్కర్మ చేసి ఉండాలి. తర్వాత మనం పని చేస్తాం, ఆశ లేకపోతే ఫలితం రాదేమో మన అందరి ఉద్దేశం. గీతలో చెప్పింది అదే, అయినా ఆశ ఉండాలి మనకి. ఆశ లేకపోతే మనకు కోరిక ఎలా నెరవేరుతుందని అనుకుంటాం. ఇందులో రెండు లాభాలు ఉన్నాయి గీతను అర్థం చేసుకుంటే. ఆశతో పని చేస్తే కోరిక ఒకవేళ నెరవేరవచ్చు, ఆశ లేకుండా పని చేస్తే కోరిక నెరవేరుతుంది, చిత్తశుద్ధి కలుగుతుంది, మీకు పని అవుతుంది, బ్రహ్మమో తిరిగిపడుతుంది. ఇది రహస్యం. ఇది ప్రపంచంలో ఎంతవరకు ఏ స్వార్థపరుడికి బ్రహ్మము తెలియబడలేదు. నువ్వు మాట ఎందుకు మాట్లాడుతున్నావు, చేతుడు ఎందుకు పని చేస్తున్నావు, ఇదంతా బ్రహ్మము సాక్షిగా ఉంటుంది, బ్రహ్మము సాక్షిగా ఉంటుంది. అంటే బ్రహ్మము తెలియకుండా మనం ఏ పని చేయలేము. బ్రహ్మము అంతటా చూస్తూ ఉంటుంది, అంతటికే ఆధారంగా ఉన్నది అది. అందుచేత బ్రహ్మ పదార్థాన్ని తెలుసుకోవాలంటే చిత్తశుద్ధి ఉండాలి. చిత్తశుద్ధి కావాలంటే ఆశ లేకుండా పని చేయాలి. ఏమంటే ఆశ లేకుండా ఎలా పని చేస్తామంటే మేము సాధ్యమని వచ్చాం. అంటే చాలామంది అభిప్రాయం ఏంటంటే ఆశ లేకుండా పని చేస్తే ఫలితం రాదేమో, అని ఫలితం ఎక్కువ వస్తుంది. ఈ విజయదశమి రోజు ఈ రెండు మాటలు మీరు గుర్తుపెట్టుకోండి, ఆశ లేకుండా పని చేస్తే ఫలితం రాదేమో అందరూ అనుకుంటారు. ఆశ లేకుండా పని చేసేవాడికే ఫలితం ఎక్కువ ఉంటుంది. పైగా అది భౌతికమైన లాభం. రెండో లాభం ఏంటంటే ఆశ లేకుండా పని చేసినప్పుడు చిత్తశుద్ధి వస్తుందండి. ఆ చిత్తశుద్ధి అనే ద్వారం ద్వారానే బ్రహ్మం తెలుసుకోవాలి, కానీ ఇంకో మార్గం లేదు. అది ఇప్పుడు ఆ గదిలోకి నేను వెళ్ళాలంటే ఆ గేట్లోంచి వెళ్ళాలి, ఆ గుమ్మలోంచి వెళ్ళాలి, ఇంకో మార్గం లేదు. అలాగే చిత్తశుద్ధి అనే ద్వారం గుండా ఆ గుమ్మం గుండా బ్రహ్మంలో ప్రవేశించాలి, కానీ ఇంకో మార్గం లేదు. మీరు ఏ మార్గమైనా అవలంబించవచ్చు. అంచేది మీరు బ్రహ్మమును స్మరించడం వల్ల, బ్రహ్మమును ధ్యానం చేయటం వల్ల, బ్రహ్మములో అంటే మీరు మీ ఇంటికాడ మీరు ఉన్నప్పుడు మీరు ఎంత సహజంగా ఉంటున్నారో, అలా హృదయంలో అంత సహజంగా మీరు ఉండగలిగితే మీకు బ్రహ్మాకార వృత్తి పొందుతారు మీరు. అప్పుడు అది చివరి జన్మ, మీకు ఇంక జన్మ లేదు, కడసారి జన్మ. అంటే ఇక్కడ ఏమంటున్నాడో, ఏదో రోజున మీ శరీరం వదిలేస్తారు. ఇక్కడ భగవంతుడు ఏం చేస్తున్నాడు అంటే శరీరం ఏదో రోజున వదిలేస్తారు, కానీ మనకి చచ్చిపోయి వచ్చిన అహంకారం ఒప్పుకోదంటే చచ్చిపోవడానికి. ఇప్పుడు మనకి చచ్చిపోయే రోజు వచ్చేసింది అనుకోండి, ఇంకా ఉండమని చెబుతుంది ఏంటండి, అది ఒప్పుకోవాలి కదండి, ఒప్పుకోవటలేదండి. ఇక్కడ వస్తుంది అన్న దర్శనం. ఇప్పుడు మనకు చావు వచ్చే రోజు 10 హాస్పిటల్ తిరుగుతున్నామండి, అది శరీరం ముసలిది అయిపోయింది, చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంటే అహంకారం అప్పుడైనా ఒప్పుకోవాలి కదండి, చచ్చిపోలే శరీరం మీద ఉండే మమకారం కొద్ది అది ఒప్పుకోదాను, ఇంకా ఉండమంటుందండి. ఉండమంటుంది మరి శరీరానికి అసలు అటు ఇటు కదిలే శక్తి లేదన్న, ఏంటంటే అటు ఇటు కదిలే శక్తి లేదన్న. అంచేది మనకి చనిపోవాలని ఉన్నది, చావటానికి ఇష్టం, చావనవ్వదండి. అది మన దేహం మీద ఎటువంటి బాధలు అనుభవించాలో పుణ్యమో పాపమో ఏదో ఒకటండి, లేకపోతే మంచో చెడ్డో మన శరీరం ద్వారా ఏదైతే అనుభవించాలో అనుభవం పూర్తయ్యే వరకు, ఒకవేళ మనకు చచ్చిపోవాలన్నా చచ్చిపోవడానికి అహంకారం అంగీకరించదండి. ఒప్పుకోదండి ఒప్పుకోని అంటున్నాను. ఇంకా కొంతకాలం పాటు ఉండమని అడుగుతున్నాడు అది మనల్ని. ఎందుకంటే కర్మ అనుభవించడానికని. అది ఎందుకని వీడిందో, శరీరం ద్వారా నువ్వు ఏ కర్మ అయితే అనుభవించాలందో, ఇంకా నువ్వు దేహం వచ్చినప్పుడు అది నిర్ణయంబడింది ఆ కర్మ, అది అనుభవించే వరకు ఉండి లోపల కంగారు పడి వెళ్ళిపోవడానికి అది ఒప్పుకోదండి. ఏదండి, మన అహంకారం ఒప్పుకోదండి, మన అహంకారం ఒప్పుకోనేదండి. ఒకవేళ భగవంతుడు మనల్ని తీసిపోయినా, తీసిపోవడానికి ఇష్టపడిన మన అహంకారం, ఆ ప్రారంభం దేహం మీద ఉన్న ప్రారంభం పూర్తి అయ్యే వరకు మనం బయటకు వెళ్ళిపోవడానికి, ఈ లోకం విడిచిపెట్టి బయటకు వెళ్ళిపోవడానికి మన అహంకారం ఒప్పుకోదండి. ఎంత ముసలితనం వచ్చినా సరే. ఇక్కడ భగవంతుడు ఏం చెబుతున్నాడంటే, శరీరం పోయిన తర్వాత కాదు, ఎప్పుడో గొడవ ఎందుకు, శరీరం చనిపోయిన తర్వాత ఆ గొడవలు అనవసరం. ఇప్పుడు శరీరం ఉండగా నీకు ఈ శరీరానికి బంధించే కోరికలు ఏమున్నాయో, ఈ లోకానికి బంధించే కోరికలు ఏమున్నాయో, తర్వాత నీకు చాలామందికి రాగద్వేషాలు ఉంటాయండి, ఇష్టాలు అయిష్టాలు చాలా ఉంటాయండి. అదే బుద్ధుడు చెప్పాడు కదండి, ఎవరింటికి వెళ్ళి చూసినా, ఏ దేశం వెళ్ళి చూసినా రాగద్వేషాలు తప్పించి ప్రపంచంలో ఏ ఉన్నారు. అంటే మనం ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి రావాలంటే వాస్తవ పరిస్థితులు చూడాలండి, గ్రౌండ్ రియాలిటీ చూడాలండి. వాస్తవ పరిస్థితులు మన మనస్సు ఎలా ఉంది, మన మనసులో ప్లస్ పాయింట్స్ ఏమున్నాయి, మైనస్ పాయింట్స్ ఏమున్నాయి, మన మనస్సును ఎలా శుద్ధి చేయాలి, అది దానికి వాండరింగ్ ఎలా తగ్గించాలి మనసుకి, కానీ ఏకాంతంగా కూర్చున్నప్పుడు ప్రశాంతంగా ఆలోచించుకుని దాని స్టడీనెస్ తీసుకురావాలని. ఉదాహరణకి ఇప్పుడు ఈవేళ నిన్న ప్రారంభించారు క్లీన్ ఇండియా అని. మోడీ ఏం చేశారండి, ఈ మధ్యన ఆ దేశాలు ఈ దేశాలు తిరిగి వస్తున్నాడు కదండి, అవి శుభ్రంగా ఉన్నాయి, అలా మన దేశాన్ని కూడా శుభ్రంగా చేసేది. దానికి అంటే పారిశుద్ధ్య భారతదేశం అట్టండి, అంటే భారతదేశం క్లీన్ ఇండియా, భారతదేశాన్ని అంతా శుభ్రంగా చేయాలి, అక్కడ దుమ్ము ఉండకూడదు, దూడు ఉండకూడదు, రోడ్లు అన్నీ బాగుండాలి అని, భారతదేశం స్వచ్ఛంగా ఉండాలి అని ఒక ఉద్యమం నిన్న ప్రారంభించాడని. ఏదో పొట్టు వలుపులు రేడియో టీవీలో చూపిస్తారేమో, లేకపోతే పొట్టు వాళ్ళు పేపర్లో పొట్టు వాళ్ళు వేస్తారేమో అని వాళ్ళు వెళ్ళి చీపర్లు పుచ్చి తిరుగుతున్నారు. ఈ రోడ్లు అయ్యేందుకు పొట్టు వాళ్ళ కోసం అండి. మనకు కావాలంటే భారతదేశం శుభ్రంగా ఉంది లేదా మనకు కావాలండి, ఆ పొట్టు వాళ్ళ కోసం ఆ ఫోటోగ్రాఫర్ రమ్మని ఇళ్ళే చెబుతారండి. మేము చీపురు పెట్టి తీస్తున్నాం, ముందు మన ఫోటో తీసి వెళ్ళిపోతే మేము మానేస్తామని. ఇక్కడ క్లీన్ ఇండియా అంటే నీకు ఉదాహరణ చెబుతున్నాను, అది మోడీ మంచి బుద్ధి అనండి, అది సాధ్యము కాదు. ఎందుచేత అంటే ఇందులో గ్రౌండ్ రియాలిటీ ఒకటి ఉందండి. భారతదేశాన్ని శుద్ధి చేయాలని అనుకోవటం మంచిదండి, అభిప్రాయం మంచిదండి. ఇప్పుడు ఇతర దేశాల్లో జనం తక్కువ అండి, ఇప్పుడు యూరప్ ఉందనుకోండి జనం బాగా తక్కువ అండి. మన దేశంలో 125 కోట్లు ఉన్నారు, 125 కోట్ల మీద ఎంతో కొంత పారిశుద్ధ్యం వస్తున్నాయి కానీ యూరప్ దేశాల్లో మన దేశంలో సాధ్యం కాదండి, ఎంత ప్రయత్నం చేసినా సాధ్యం కాదండి. ఏం చేస్తుంది, అక్కడ జనం తక్కువ కాబట్టి పారిశుద్ధ్యం మెయింటైన్ చేస్తున్నారని. ఇక్కడ జనం ఎక్కువ, 125 కోట్లు జనం అండి. ఈ 125 కోట్ల మీద పారిశుద్ధ్యం నెరవేర్చడం అంటే చాలా కష్టం అండి. కానీ అతని ఉద్దేశం మంచిది కాబట్టి, అతని సంకల్పం మంచిది కాబట్టి మనం కూడా సంతోషిందాం. ఒక మనిషి ఏదైనా మాట మాట్లాడేటప్పుడు అది అమలు జరిగినా జరగకపోయినా ఏ భావంతో మాట్లాడుతున్నాడో మనం చూడాలి, అది మంచిది అని. ఈ సంవత్సరం టీ అమ్ముకున్న వాళ్ళు అందరికీ జాతకం బాగుందండి. ఇప్పుడు మోడీ టీ అమ్ముకున్నాడండి, ఆడి ప్రధానమంత్రి అయిపోయాడండి, మన మెడ్రాస్ ముఖ్యమంత్రి ఒకడైపోయాడండి. ఆ టీ అమ్ముకోవడానికి కదా కప్పులు కూడా కడుక్కునేవాడండి, ఆడు మన మెడ్రాస్ ముఖ్యమంత్రి అయిపోయాడు. ఈ టీ అమ్ముకున్న వాళ్ళందరికీ ఈ సంవత్సరం జాతకం కలిసి వచ్చేసిందండి అన్నదానికి. వాళ్ళు ముఖ్యమంత్రులు అయిపోతున్నారు, ప్రధానమంత్రులు అయిపోతున్నారండి. అంటే వీళ్ళందరూ టీ జాతకం బాగుందండి వీళ్ళకి. ఏమో ఆ టీ వీడు కప్పులు కడిగేవాడు మెడ్రాస్ ముఖ్యమంత్రి, మోడీ కప్పులు కడిగేవాడు కదా టీ అమ్మేవాడు అంతేయండి. ఈ టీ అమ్మేసి కప్పులు కూడా కడిగేసేవాడు ఆడు నిన్న ముఖ్యమంత్రి అయిపోయాడు. అంటే అది ప్రారంభం, అదే మీరు ఆశ్చర్యపడక్కర్లేదండి. ఆ దేహంలో ఉన్నది మనం వద్దంటే వచ్చేస్తుందండి, దేహంలో లేనిది రమ్మంటే రాదండి. అది రామే ప్రారంభం బలీయమైనది. ఏంటండి ఇది, రామాయణంలో వాల్మీకి చాలా బాగా చెప్తాడు ప్రారంభం ఎంత బలీయమైనదో. రామాయణంలో చాలా బలీయం, ఎంత బలీయమైందో రామాయణంలో వాల్మీకి చాలా వివరంగా చెప్పాడని. ఇప్పుడు సరే, మీరు శరీరాలు అందరికీ బతుకున్నాయి, శరీరాలు అటు ఇటు తిరుగుతున్నాయి, శరీరాలు చనిపోలేదు కదండి, శరీరాలు ఉన్నాయి అటు ఇటు తిరుగుతున్నాయి. కానీ ఇప్పుడు భగవంతుడు చెప్పేది ఏంటంటే, ఈ రాగద్వేషాలు మీరు ఏమున్నాయో ఇవన్నీ కూడా వాటి మీకు ఈ రాగద్వేషాలు అసూయ ఇవన్నీ ఉంటాయి కదండి, అసూయ వల్ల కూడా ఆరోగ్యం చెడిపోతుంది. మనం ఎవరిని చూసి అసూయపడుతున్నావో ఆడ ఆరోగ్యం చెడదు, మన ఆరోగ్యం చెడిపోతుంది. అంటే నీ లోపల ఏ బలహీనతలు ఉన్నాయో చచ్చిపోయిన తర్వాత చూద్దాం. ఈ దేహం ఉండగా, ఈ దేహం ఈ భూమి మీద ఉండగా, ఈ భూమి మీద మీ దేహం తిరిగాడుతున్నప్పుడే మీ హృదయంలో ఉండేటువంటి రాగద్వేషాలు, అసూయలు, ఇంకా వైరాలు, స్నేహాలు, ఇటువంటి అటాచ్మెంట్స్, బంధాలు, ఏంటంటే అటాచ్మెంట్స్, బంధాలు, దేహాన్ని బంధించే విషయాలు ఏమిటి, మరి సమాజాన్ని బంధించే విషయాలు ఏమిటి, ఇవన్నీ చూసుకుని ఈ లోకానికి ఏ విషయాలైతే మిమ్మల్ని బంధిస్తున్నాయో, ఈ దేహానికి ఏ విషయాలైతే మిమ్మల్ని బంధిస్తున్నాయో, ఆ దేహం జీవించుండగానే, ఆ దేహం శ్మశానానికి వెళ్ళకముందనే ఆ బలహీనతలను బయటికి లాగి కాచి బూడి చేస్తేనే బ్రహ్మ పదార్థం మీకు అందుతుంది. అయితే దీనికి ధైర్యం కావాలండి, దీనికి చైతన్యం, తర్వాత చైతన్య స్థాయి ఎక్కువ ఉండాలండి, చైతన్య స్థాయి ఎక్కువ ఉండాలి, ధైర్యం ఉండాలండి, చైతన్య స్థాయి ఎక్కువ ఉండాలి, చైతన్య స్థాయి ఎక్కువ ఉండాలండి. సరే, ఈ విషయం ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి రోజు మీరు, నేను ఉంటే అంత ఉంది, ఇది భగవాన్ మాట అండి, నేను ఉంటే అంత ఉంది, నేను లేకపోతే ఏమీ లేదు. ఇంకో రెండో మాట అండి, ఇది గుర్తుపెట్టుకోండి. రెండో మాట ఏంటంటే, మనం అది తెలుసుకోవాలి ఇది తెలుసుకోవాలి అనుకున్నా, ఎన్ని తెలుసుకున్నా మీకు పునర్జన్మ లాభం. ఈ నేను యొక్క మూలంలోనే, ఈ నేను యొక్క మూలం తెలుసుకున్నాక మీకు తెలుసుకోవలసింది అంటూ ఏమి మిగలదు, అప్పుడు మీకు పునర్జన్మ లేదని భగవాన్ చెప్పారు. ఇది కరెక్ట్, చాలా బాగుందండి వాక్యం. నేను అనే తలంపు ఉంది కదా మనకి, ఆ తలంపులో ఏ మూలంలోంచి ఆ నేననే తలంపు వస్తుందో, ఆ నేననే తలంపు ఏ మూలంలోంచి వస్తుంది, దాని మూలం తెలుసుకున్నాక మీకు తెలుసుకోవలసింది అంటూ ఏమీ లేదు. తెలుసుకోవలసింది అంటప్పుడు మీకు ఏది మిగలదు, అది కడసారి జన్మ, ఇంకా పునర్జన్మ రాదు. మీకు జన్మలు రావనుకోకండి, మనలో బలహీనతలు ఉన్నాను చెప్పు, సంస్కారాలు ఉన్నాను చెప్పు, దేహాన్ని బంధించే విషయాలు ఉన్నంత కాలం మనకు జన్మలు వచ్చి తీరుతాయండి. అయితే బుద్ధుడు మాట చెప్పాడని, మీకు జన్మలు రావని చెప్పడానికి గుర్తు ఏమైనా ఉందా, మీకు ఆరోగ్యానికి గుర్తు ఏంటండి, ఆరోగ్యానికి గుర్తు ఏమిటండి, ఆరోగ్యానికి గుర్తు ఏమిటండి, మన శరీరంలో ఏవయం మనకు గుర్తుకు రావటాలి, రాకూడదండి. కాళ్ళు కానీ, చేతులు కానీ, కళ్ళు కానీ, మన శరీరంలో ఏ అవయవం కూడా, మోకాళ్ళు కానీ ఏ అవయవం కూడా గుర్తుకు రాకూడదండి. అంటే శరీరంలో ఏ అవయవం మనకు గుర్తుకు రాకపోతే మనం ఆరోగ్యంగా ఉన్నట్టు అండి, అది గుర్తు అండి అది. అలాగే నీకు పునర్జన్మ అంటే కొండ గుర్తు కోసం చెబుతాం, ఏదో రోజున చనిపోతాం కదండి మనం, మన శరీరం ఏదో రోజున చనిపోతుంది. అందరూ నీకేమైనా అనుమానం ఉందండి, ఒకవేళ అనుమానం ఉంటే దానికి అహంకారం కారణం. ఒకవేళ మన శరీరం చనిపోదని మీకు అనుమానం ఉంటే దానికి అహంకారం కారణం, దానికి చనిపోవడం ఇష్టం ఉండదండి. అంచేది అహంకారం, ఒకవేళ అటువంటి అనుమానం మీకు ఏమంటే అహంకారం, వ్యక్తి భావనే కారణం. ఇక్కడ ఏమని చెబుతున్నాడు అంటే, బుద్ధుడు చెప్పింది ఏంటంటే, ఈ చివర చచ్చిపోవడం అంటే ఈ చివర శ్వాస విడిచిపెట్టడం, ఈ చివర శ్వాస విడిచిపెట్టేసిన తర్వాత చనిపోయి మనిషికి ఎవరికి నేను చనిపోతున్నానని తెలియదండి. ఈ గాలి బయటికి వెళ్ళిపోతుందండి, మళ్ళీ లోపలికి పీల్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడన్నాడు, ఇంకా గాలి పీల్చుకోలేడండి, వాడు చనిపోయినట్టు అర్థం అండి. అంటే చనిపోయిన వాడికి నేను చనిపోయానని వాడికి తెలియదండి, పక్కవాడికి తెలుస్తుందని వీడు చనిపోయాడని. అయితే పునర్జన్మ ఎవడికి రాదు, పునర్జన్మ ఎవడికి రాదంటే మీ శరీరం చివర శ్వాస ఈ మొదట శ్వాస ఒకటి చివరి శ్వాస ఒకటి మనకు తెలియదు అని. ఇప్పుడు గాలి పీల్చుకుంటున్నావు తెలుస్తుందండి, కానీ మొదటిసారి ఎప్పుడు గాలి పీల్చుకున్నాము? ఈ చివరి మనం చనిపోయినప్పుడు చివరి శ్వాస అండి. ఆ చివరి శ్వాస మొదటి శ్వాస మనకు తెలియదండి. ఆ చివరి శ్వాసలో అంటే ఇంకా గాలి పీల్చుకోవడానికి నీకు అవకాశం లేని టైంలో నువ్వు నోటికి నూరిపగలడం, బయట కారణాలతోటి బయట విషయాలతో సంబంధం లేకుండా నీ శరీరాన్ని అదృష్టం వెంటాడుతున్నాం, దురదృష్టం వెంటాడుతున్నప్పటికీ నువ్వు నోటికి నూరిపగలడం, నువ్వు లోపల సుఖంగా శాంతిగా ఆనందంగా అంటే అది స్వతంత్రమైన ఆనందంగా అంటే పరిస్థితులు బాగోవటంలో వచ్చే ఆనందం కాదండి. మీకు స్వతంత్రమైన ఆనందం, స్వతంత్రమైన సుఖం, స్వతంత్రమైన శాంతి ఆ చివరి శ్వాస టైంలో కనుక మీకు ఉంటే మీకు పునర్జన్మ లేదు. నేను విషయం ఒక రెండు రోజులకి చనిపోతారనగా ఒక విషయాన్ని అడిగాను, మీరు సుఖంగా ఉన్నారా లేని అని చెప్పారు. నేను ఇప్పుడు సుఖంగా లేను, లాస్ట్ డేని కూడా ఇంకా ఉండను, నాకు సుఖంగా ఉండే అవకాశాలు లేవు. ఇప్పుడు శాంతిగా లేనప్పుడు, నేను సుఖంగా లేనప్పుడు మీకు శాంతిగా ఉన్నానని ఎలా చెప్తాను? అలా చెప్పలేను. నేను ఇప్పుడు శాంతిగా లేను, సుఖంగా లేను, చివరి రోజున కూడా శాంతిగా ఉండను, సుఖంగా ఉండలేను. అది కష్టం, అలా ఉండటం కూడా కష్టం. అది అలా ఉంటేనే కానీ మరి పునర్జన్మ రాదని మీరు చెబుతున్నారు, కానీ నాకు పునర్జన్మలు వచ్చేస్తాయనే సంగతి నాకు తెలుస్తుంది. మీరు చెప్పినట్టుగా నేను ఉండలేను. మీకు కూడా కొంత వాడికే కదా నేను చెప్పింది, మీకు కూడా చెబుతున్నాను. అది మీరు ఆలోచించుకోండి. ఆ సుఖం స్వతంత్రంగా ఉండాలి. ఆ సుఖం ఏంటి? స్వతంత్రంగా ఉండాలి. ఇంకేంటి, ఎక్కడ ఉన్నాం మనం? అయితే లోపల ఉన్నటువంటి మీకు అంటే మీకున్న బంధాలు, మీకున్న విషయ చింతనలు వేగంగా దాని వేగాన్ని తట్టుకుని మీ శరీరం ఉండగానే వాటిని బయటికి లాగి కాల్చాలి. శరీరం ఉండగానే అంటే మీకు శరీరం ఉండగానే చనిపోయి మళ్ళీ అదే శరీరంలో పుట్టాలి, అప్పుడు మీకు జ్ఞానం కలుగుతుంది. అతడి ఆనందం పొందగల మానవుడు అవుతాడు. అంటే మీ శరీరం మీ లోపల ఉన్నటువంటి వికారాలన్నీ ఎప్పుడైతే పోయినాయో, మీ లోపల ఉన్నటువంటి మాలిన్యం అంతా, మనసులో ఉన్న మాలిన్యం అంతా ఎప్పుడైతే పోయిందో, మనస్సు ఎప్పుడైతే పరిశుద్ధం అయిందో, మనస్సును లోపల అపవిత్రం చేసే విషయాలు, నిన్ను పొల్యూ నీ బ్రెయిన్ పొల్యూట్ చేసే విషయాలు ఎప్పుడైతే లేవే, ఎప్పుడైతే లేవు అప్పుడు నువ్వు ఆనందంగా ఉండగలవు. ఆ చివరి శ్వాసలో రాముడు గాంధీని కాల్చినప్పుడు, గాంధీని కాల్చినప్పుడు చివరి శ్వాసలో హే రామ్ అని అన్నాడు. అతను ఎరికేకలేదు, కాల్చాడు. కాల్చినప్పుడు హే రామ్ అని అన్నాడు, కానీ వెరికేకలేదు. అదే ఇందిరాగాంధీని కాల్చినప్పుడు బొబ్బలేసేసింది, వెరికేకలేసింది. ఎంచేతనే లోపల రాముడు లేడు, ఆవిడకి గాంధీకి లోపల రాముడు ఉన్నాడు. తర్వాత జీవితం పొడిగిన రామభక్తి పోషించుకున్నాడు, అంటే తన మనస్సు రాముడి మీద ఆధారపడటం నేర్చుకున్నాడు. ఆయన ఎవడైతే జీవితం పొడిగిన ఏ విషయాన్ని అయితే స్మరించాడో ఆ స్మరించిన విషయమే, ఆ స్మరించబడినటువంటి విషయమే మీకు మరణించే కాలంలో గుర్తుకొస్తుంది. కానీ జీవితం పొడిగిన ఒకటి స్మరించే జీవితం స్మరణ మరణ టైంలో ఇంకో వస్తువు గుర్తుకు రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. జీవితం పొడిగినా మనం ఏదైతే స్మరిస్తున్నామో అదే మరణకాలంలో గుర్తుకొస్తుంది. జీవితం పొడిగినా ఏది స్మరించడం లేదు అది మరణకాలంలో గుర్తుకు రాదు. దైవం మనకు మరణకాలంలో గుర్తుకు రాడు. ఏం చేయాలంటే దాని ఆయనతో మనకు ఆ మానసికమైన అనుబంధం లేదు కాబట్టి. ఇక్కడ బ్రహ్మ నిర్వాణమును పొందుచున్నాడు అంటే బ్రహ్మమును కాదనకండి, దేని ఆధారం మీద మనం జీవిస్తున్నామో దాని మీద కాదంట మర్యాదగా ఉండదు. అంటే ఇది భగవద్గీత రాతలు కాదు, సత్యనారాయణ గారి రాతలు. అవి కొత్తగా వచ్చి రమణ వాండలు చూడండి. దేని మీద ఆధారపడి మనం జీవిస్తున్నామో దానికి కాదంటాం కాదు, దానికి లేదని అనకండి. అది ఉన్న వస్తువుని మీరు ఉన్నట్టు అంగీకరించడం కానీ లేదని అనకు అనవద్దు. ఎవడి ఆత్మ అంది సుఖించి విషయాలు ఎందుకు కాకుండా ఇంద్రియాలు మనస్సు బాహ్యం బహిర్ముఖంగా ఉంటాయి. విషయాలు అంది కూడా నీ స్వరూపంలోనే సుఖపడుతూ ఆత్మయందు క్రీడించుచు అంటే నీ స్వరూపంలోనే నువ్వు ఆనందించాలి, నీ స్వరూపంలోనే నువ్వు సుఖపడాలి. అంటే విషయాలలో నువ్వు ఎలా సుఖపడుతున్నావో ఆ సుఖం స్వరూపంలోంచి పొందాలి. మరియు నువ్వు నీ స్వరూపాన్ని అంటిపెట్టుకుని ఉండాలి, నీ స్వరూపాన్ని అంటిపెట్టుకుని ఉండాలి. అంటే దాని అర్థం ఏంటంటే, ఎప్పుడైతే ఈ నేను అనేది ఎక్కడి నుంచి ఉదయించి వస్తుందో, దాని మూలం దాని పుట్టిన చోటు అది చూసిన వెంటనే అది నశిస్తుంది, అప్పుడు స్వరూపం వ్యక్తమవుతుంది. అంచేది అప్పుడు నువ్వు ఆ స్వరూపం యొక్క ప్రకాశంలో ఉండగలుగుతావు. అలా ఉన్నవాడు మాట చాలు, చూపు చాలు. అదే అక్షర మణమాలలో భగవాన్ చెప్తారు. అలా ఉండగలిగిన వాళ్ళు వన్ టచ్ ఈ జనప్ వన్ లుక్ ఈ జనప్. అట్టి యోగి తానే బ్రహ్మమై బ్రహ్మ నిర్వాణమును పొందుచున్నాడు. అంచే హృదయంలో ఎవడైతే బ్రహ్మానుభవం పొందాడో వాడే బ్రహ్మమవుతాడు, బ్రహ్మమును పొందిన వాడే బ్రహ్మమవుతాడు, వాడిని బ్రహ్మ నిర్వాణమును పొందుతున్నాడు. నిర్వాణము ఇది బుద్ధుడు మనం మోక్షం అంటాము. ఈ నిర్వాణం అనే పది నిర్వాణ పదవి నిర్వాణం అనేది బుద్ధుడు వాడతాడు. ఇది నిర్వాణం. నిర్వాణం అంటే ఆరిపోవటం, మోక్షం అంటే విడుదల పొందటం. మాటల్లో తేడా ఉంది. ముస్లిమ్స్ స్వర్గరాజ్యం అంటారు, తర్వాత క్రిస్టియన్లు స్వర్గరాజ్యం అంటారు, తర్వాత హిందువులు మోక్షం అంటారు, తర్వాత గౌతమ బుద్ధుడు బౌద్ధ మతస్థులు అందరూ కూడా నిర్వాణ పదం అంటారు. అది సుప్రీం స్టేట్. అది ఆ నిర్వాణ పదవి సుప్రీం స్టేటు అంటే కిరసనాల దీపంలో కిరసనాలు అంతా అయిపోయిన తర్వాత ఆ దీపం ఎంత సహజంగా ఆరిపోతుందో అలాగే నీ దేహం ఉండగా ఈ విషయ వాసనలు అనేటువంటి కిరసనాలు ఎప్పుడైతే దానికి తాలూకు ఈ విషయ వాసనలు అనే కిరసనాలు ఎప్పుడైతే ఖర్చు అయిపోయినాయో, అంటే మీకు భోగదృష్టి ఎప్పుడైతే పూర్తిగా నశించిందో, కిరసనాలు ఎప్పుడైతే పూర్తిగా అయిపోయిందో అప్పుడు దీపం ఆరిపోతుంది. అలాగే భోగదృష్టి ఎప్పుడైతే పూర్తిగా మీకు అణిగిపోయిందో మీకు ఇంకా దీపం కిరసనాలు అయిపోయిన దీపం ఎలా వెలగదు. భోగదృష్టి అంతా అణిగిపోయిన తర్వాత ఆరిపోయిన తర్వాత మీకు ఇంకా శరీరం రాదు. అదే నిర్వాణ పదం. నిర్వాణం అంటే ఆరిపోవటం. నిర్వాణం అంటే ఏంటి? ఆరిపోవటం అంటే దీపం ఆరిపోవటం. ఆ కిరసనాలు అవ్వగానే దీపం ఆరిపోతుంది, కిరసనాలు అవ్వకుండా దీపం ఆడదు. అలాగే నీలో ఉన్నటువంటి భోగదృష్టి ఆరిపోయిన తర్వాత మటుకే నీకు పునర్జన్మ రాదు, కానీ ఈ లోపల నీకు పునర్జన్మలు వస్తూనే ఉంటాయి అని ఇక్కడ స్వామివారు చెబుతున్నారు. బ్రహ్మ నిర్వాణం పొందుచున్నాడు. లోక విషయాల పట్ల కొంతమందికి అతిగా ఉంటారు. లోక విషయాల పట్ల మీరేదో చెప్పుకుంటా అంటే ఏంటంటే మళ్ళీ మీ దగ్గరికి చెవులు ఇస్తారు వాళ్ళ దగ్గరికి. మీరు ఏదో మీ కష్టకాలు మీరు చెప్పుకుంటారని మీరు ఏం చెప్పుకుంటున్నారో చెప్పుకుంటారు. వీళ్ళు అందరూ పిచ్చగాయలు, టైం వేస్ట్. మీరు ఏదో మీ కష్టకాలు మీరు మాట్లాడుకుంటున్నారు కానీ మీరు ఏంటి చెప్పుకుంటున్నారు అంటాడు. మీరేం చెప్పుకున్నారు ఆడికి సంబంధం ఏంటి? ఇదో పిచ్చకాయంగా ఇది అందరు మ్యాడ్నెస్. ఇది ఒక మ్యాడ్నెస్. మానవ లోక విషయాల పట్ల ఎక్కువ ఆసక్తి ఉన్నవాళ్ళు, లోక విషయాల పట్ల ఎక్కువ మమకారం ఉన్నవాళ్ళు. అంటే లోకం, ఈ లోకం ఒకటే నిజం, శరీరం ఒకటే నిజం, ఇంకా లోకానికి శరీరానికి అతీతంగా ఏమీ లేదు అని విశ్వాసం లేని వాళ్ళు, విశ్వాసం లేని వాడు. మానవుడికి జ్ఞానము అంటే లోకానికి అతీతంగా, ప్రకృతికి అతీతంగా, మన మనసుకి, ఇంద్రియాలకి అతీతంగా, ఈ పుట్టికి చావుకి అతీతంగా ఇంకా ఏమీ లేదని ఎవడైతే అనుకుంటున్నాడో వాడికి ఎన్నటికీ జ్ఞానం రాదు. ఇదో కళ్ళకు కనిపిస్తాను శరీరం, ఈ శరీరం పుట్టడం ఒకటే నిజం, ఈ శరీరం చనిపోవటం ఒకటే నిజం. ఇంకా చనిపోయిన తర్వాత శరీరం బూడిదైపోతుంది, శరీరానంతరం ఇంకా జీవితం లేదు. శరీరం ఎప్పుడైతే బూడిదైపోయిందో శరీరంతో పాటు జీవితం కూడా అంతమైపోతుంది అని అనుకుంటున్నాడు. కళ్ళకు కనిపించింది ఒకటే నిజం. మనకి మన మెదడుకు అందని విషయాలు, ఈ కళ్ళకు అందని విషయాలు, మన బుద్ధికి అందని విషయాలు అనేక విషయాలు ఉన్నాయి, మన ఇంద్రియాలకు అందని విషయాలు అనేక విషయాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఏమీ లేదు, ఈ శరీరం ఒకటే నిజం, ఈ లోకం ఒకటే నిజం, రాగద్వేషాలు ఒకటే నిజం. ప్రస్తుతం మీ అనుభవంలో, మీ ఇంద్రియాలకు అనుభవంలో ఏమున్నాయో అది ఒకటే నిజం, ఇంకో నిజం అంటూ ఏమీ లేదని ఎవడైతే అనుకుంటున్నాడో, మీరు సాధన చేసినా కానీ మీకు జ్ఞానము లభ్యం కాదు. మీరు విశ్వాసపాత్రులు కాదు. అలా బ్రహ్మ పదార్థం అంది విశ్వాసం లేకుండా దాన్ని పొందలేరు. వివేకం లేకుండా, చిత్తశుద్ధి లేకుండా, వైరాగ్యం లేకుండా, ఈ లోకంలో విషయాలు ఒకటే నిజం, చిత్తశుద్ధి లేదు, వైరాగ్యం లేదు, ఈ లోకంలో జరుగుతున్న విషయాలు ఒకటే నిజం, కానీ మనకు చిత్తశుద్ధి లేకుండా, వైరాగ్యం లేకుండా, వివేకము లేకుండా బ్రహ్మమును ఆశించకూడదు, ఆశించిన లభ్యము కాదు. ఇదే డాక్టర్ గారి దగ్గర చెప్పిన మాట. బ్రహ్మమును మనం ఆశించకూడదు, ఒకవేళ ఆశించినా లభ్యమే కాదు. అంటే నీకు ఎప్పుడైతే అర్హత వచ్చిందో, నీకు ఎప్పుడైతే యోగ్యత వచ్చిందో, బ్రహ్మము నాకు తెలియబడాలని అనుకోక్కర్లేదు నువ్వు, దాని అంతది తెలియబడుతుంది. బ్రహ్మము నీకు ఎప్పుడు తెలియబడాలో ఆ ముహూర్తం బ్రహ్మం పెట్టుకుంటుంది, కానీ నువ్వు పెట్టుకోవద్దు. ఎప్పుడు ఎదురు, దేనికోసం ఎదురు చూడొద్దు. ఏది ఎప్పుడు ఎక్కడ జరగాలో అది అప్పుడు అక్కడ జరుగుతుంది. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ ఇట్స్ ఓన్ టైం. అది ఎప్పుడు జరగాలి, అప్పుడు జరుగుతుంది, మన కంగారు పడితే జరగదు. ఆ జరిగేది కూడా అకార్డింగ్ టు గాడ్స్ విల్. అదంతా ఆ జరిగేది కూడా భగవంతుడి సంకల్పాన్ని అనుసరించి జరుగుతుంది, కానీ నీ సంకల్పాన్ని అనుసరించి జరగదు. అంటే అనుకునేది మన సంకల్పం, జరిగేది ఈశ్వరుని సంకల్పం. అంటే ఎప్పుడు ఏ టైంలో, ఇప్పుడు మీరు చనిపోవాలని మీరు అనుకున్నా మీకు చావు రాదు. ఇప్పుడు అహంకారం అంగీకరించదు. చచ్చిపోవడానికి ఎవరికీ ఇష్టం ఉండదు. అహంకారం ఎంచదంటే ఇష్టం లేకపోవడానికి కారణం మన శరీరంలో ఉన్న అహంకారమే. ఆ వ్యక్తి భావన ఏంటి, ఆ వ్యక్తి భావన అంగీకరించదు శరీరం చనిపోవటానికి. అంచేత ఆ ఇండివిజువల్, ఆ వ్యక్తిగతమైన నేను, ఆ దేహగతమైన నేను, మనోగతమైన నేను ఉన్నంత వరకు ఏదో శరీరం మనిషిని పట్టుకుని ఉంటుంది, ఆ జీవుని ఏదో శరీరం పట్టుకుని ఉంటుంది. అంచేది ఆ వ్యక్తిగతమైన నేను, ఆ దేహగతమైన నేను ఎప్పుడైతే తన మూలంలోకి వెళ్ళి అది నశించిందో అప్పుడు మాత్రమే నువ్వు బ్రహ్మ పదవన పొందుతావు, నిర్వాణ పదవన పొందుతావు. బ్రహ్మ పదవన, నిర్వాణ పదవన. దేవుడు ఉన్నాడా, దేవుడు లేడంటే మౌనంగా ఉన్నాడు బుద్ధుడు. ఉన్నాడని చెప్పలేదు, లేడని చెప్పలేదు, మౌనంగా ఉన్నాడు. కానీ బ్రహ్మ పదార్థాన్ని మటుకి కాదనలేదు. అంటే ఒక వ్యక్తిగా ఆయన దేవుణ్ణి అంగీకరించలేదు, బ్రహ్మ పదార్థాన్ని మటుకి ఆయన ఎప్పుడు డినై చేయలేదు. దానికి నామరూపాలు లేవు, అది ఉంది కానీ దానికి నామరూపాలు లేవు. అయితే దాన్ని డైరెక్ట్గా మనం పట్టుకోలేము. అయితే కృష్ణుడు అనే రాముడు అనో ఇది ఒక నామరూపాన్ని ఆశ్రయించి దానికి చేరుకోవాల్సిన పరిస్థితి ఉంది. అంటే దానికి అది నేమ్లెస్, అది నేమ్లెస్, తర్వాత ఏమో ఫారమ్లెస్, తర్వాత దానికి గుణాలు లేవు, రూపాలు లేవు, నామాలు లేవు, మనకి ఏమి ఆధారం లేకుండా మనం పట్టుకోలేము దాన్ని. అంచేత అవతార పురుషులను ఆరాధించి అవతార పురుషులనే ఆ గుమ్మం ద్వారా ఆ గేట్లోంచి మీరు బ్రహ్మమును పట్టుకోండి. కానీ డైరెక్ట్గా మీకేమో ఒక ఆకారం ఇష్టం, ఒక శరీరం ఇష్టం, ఒక పేరు ఇష్టం. అంచేత ఒక శరీరం ఉన్న దేవుణ్ణి, ఒక పేరు ఉన్న దేవుణ్ణి, ఒక గుణం ఉన్న దేవుణ్ణి పట్టుకుని వాళ్ళ ద్వారా వాడిని ఆశ్రయించి వాళ్ళ ద్వారా బ్రహ్మమును చేరుకోండి మన మతం చెబుతుంది. మన మతం చెప్పేది అది. ఈ విషయంలో బుద్ధుడు ఎక్కువ సహకారానికి ఆయన విలువ లేదు, నిరాకారానికే ఆయన విలువ ఇచ్చాడు. అంటే ఈ రాజగోపాలాచార్యం మన గవర్నర్ జనరల్ చేశాడు. ఆయన సాకారం నిరాకారం విషయంలో ఆయన ఏమన్నాడంటే, ఇప్పుడు నరసాపురం గోదావరి ఉంది, నరసాపురం గోదావరిలో కొంతమంది ఈత వచ్చిన వాళ్ళు ఈదుకుని వెళ్ళొచ్చు. నరసాపురం గోదావరి ఈదటం పెద్ద కష్టమేం కాదు, ఈత వచ్చిన వాళ్ళు ఈదుకుని వెళ్ళొచ్చాం. అంటే వాళ్ళు నిరాకార, ఎంతమంది ఈదగలం, వాళ్ళు తక్కువ మంది ఈదుకుని వెళ్ళగలరు. అయితే మనం అందరం ఎలాగ వెళుతున్నాం, నావలు దాటి వెళుతున్నాం. ఈ నావలు దాటి వెళ్ళే వాళ్ళందరూ కూడా సహకారాన్ని ఆరాధించేవాళ్ళు. నావతోటి సంబంధం లేకుండా స్వతంత్రంగా ఈదుకుని వెళ్ళగలం, నిరాకారాన్ని ఆరాధిస్తున్నారు. ఎలా నిరాకారాన్ని ఆరాధించినా సహకారం ఆరాధించినా రేవుని దాటుతున్నారు కదా, రేవుని దాటుతున్నారు. అంచేత నిరాకారం కంటే సాకారం కొంచెం తేలిక, నిరాకారం చాలా కష్టమైంది, అంతకంటే సుఖంగా ఉంటుంది. సుఖంగా ఉన్నదాన్నే పట్టుకుని వేలాడితే మంచిదేమన్నారు ఆచార్యుల వారు. సుఖంగా ఉన్నదాన్నే మీరు, మీకు సాధ్యం కానీ పట్టుకోవడం కంటే మీరు ఇలాగ మీరు ఆ రేవు అంతా దాటగలరా మీరు? ఒకవేళ ఈత వచ్చినా అంత దూరం ఈతగలరా? అంచేది మీరు ఏదో పడవ మీద కూర్చుని దాటడం మంచిది, ఈత రానప్పుడు ఈత ప్రయత్నం చేయండి. నిరాకారం ఎవరో నిరాకారం ద్వారా తరించారని మీరు నిరాకారంగా తరించడానికి ప్రయత్నం చేయండి. మీ పరిమితులు ఏంటో, మీ హద్దులు ఏంటో, మీకున్న జ్ఞానం ఏంటంటో అది మీరు అర్థం చేసుకుని ప్రవర్తించండి. ఇప్పుడు మీరు అందరూ సంసారంలో ఉన్నారు, అంటే సంసారం ఎలా నడుపుతున్నారు మీరు? మీ సంసార పరిస్థితులు ఎలా ఉన్నాయి? మీకు ఏముంది ఏమి లేదు అనే పరిస్థితులు అర్థం చేసుకుని మీరు సంసారాన్ని నడుపుకుంటున్నారు కదా. ఈ జ్ఞాన విషయం కూడా అంతే. అంచే ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం? అది లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషే క్షీణ కల్మషాహ చిన్న ద్వైదాహ యథాత్మన సర్వభూతహితే రతాహ. నేను ఒక అమ్మాయి వచ్చింది, అమ్మాయి బెంగళూరులో ఉంటుంది, వాళ్ళ అబ్బాయి 4వ తరగతి చదువుతున్నాడు. మా క్యాసెట్లు ఈ అమ్మాయి అబ్బాయి తల్లి ఎప్పుడన్నా వింటూ ఉంటుంది క్యాసెట్లు. వాడు సాయంత్రం చదువుకుంటాడంట, 4వ తరగతి చదువుకున్న అమ్మాయి, అమ్మ అమ్మ నాకు నిద్ర వస్తుంది, నిద్ర తొందరగా రావాలంటే సీట్ వాయిస్ సరినిపించు, నాకు ఇప్పుడు నిద్ర కావాలి, నాకు నిద్ర రావాలి, నాకు నిద్ర కావాలి. నిద్ర కావడం కాసి మళ్ళీ మాత్రలు ఏమి ఎంగుతాను, ఆ స్వీట్ వాయిస్ అంటే క్యాసెట్ స్వీట్ వాయిస్ ఒకసారి వినిపించి నిద్రపోతాను అంటాడట వాళ్ళ అబ్బాయి. ఏంటి అంటే పేరు ఏం పెట్టడు, ఆ స్వీట్ వాయిస్ ఒకసారి వినిపించి నాకు నిద్ర వచ్చేస్తుంది సరిపోతున్నాను, స్వీట్ వాయిస్ అని పేరు పెట్టండి. వాడు చదువుకున్న చదువు ఏంటి 4వ తరగతి పిల్లవాడు అంటే ఏమో ఆ సబ్జెక్ట్ నాకు తెలియపోయినా నాకు నిద్ర పట్టడానికి బాగానే ఉంది, నాకు నిద్ర తొందరగా వస్తుంది, సబ్జెక్ట్ నాకు తెలియపోయినా నా నిద్రకు ఉపయోగపడుతుంది, ఇప్పుడు అంతవరకు ఉపయోగించుకుంటాను అని చెప్పి పాప ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ జీవితంలో ఏదైనా దోషాలు ఉంటే పోగొట్టుకు. అలాగే గాంధీ కూడా పరమాచార్య వాళ్ళ జీవితంలో నేర్పిన పాఠాలన్నీ చెప్పారు. ముందు నీ జీవితంలో ఏమైనా దోషాలు ఉంటే ఆ దోషాలు ఉన్నాయి అనుకోకుండా వాటిని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయి. మన శరీరానికి ఏదైనా రోగం వచ్చినప్పుడు రోగం ఉంది అనటం కంటే ఆ రోగం పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగే కాళ్ళు మనకు ఎక్కడన్నా పాలకొల్లో ముళ్ళు ఇరిగితే అది పాలకొల్లో ముళ్ళు ఇరిగిందా ఒళ్ళం పొరలో ముళ్ళు ఇరిగిందా అని ఆలోచించకుండా అది నీకు అనవసరం ముళ్ళు తీసేసుకో. అలాగే నీకున్న బలహీనతలు ఏ జన్మలోంచి వస్తున్నాయని చూసుకోవటం మానేసి ఇప్పుడు ఉన్నాయి కాబట్టి తొలగించుకోవడానికి ప్రయత్నం చేయండి. నీకు జ్వరం ఎంతకాలానికి ఉందని జ్వరం 4 రోజులు ఉన్నా ఈవేళ తెలిసింది నీకు జ్వరం ఉన్నట్టు, అని చెప్తా. వెనకటి వెనకటి కూడా వద్దు, ముందు నువ్వు ఆ జ్వరాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయి అని చెప్పి వర్తమాన కాలాన్ని విడిచిపెట్టకు, మళ్ళీ వెనక్కి వెళ్ళకు. ఈ జ్వరం ఎప్పుడు వచ్చింది, ఇప్పుడు ఈ జ్వరాన్ని పోగొట్టుకోవడం మానేసి ఈ జ్వరం నాకు ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వచ్చింది ఆలోచించడం వల్ల నీకు ప్రయోజనం ఏంటది? ఏమీ ప్రయోజనం లేదు. నీకు ముళ్ళు ఇరిగింది, ఉర్లంపట్లు ఇరిగిందా, లేదా పాలకొల్లు ఇరిగిందని ఆలోచించడం కంటే ముళ్ళు తీయించేసుకోవడానికి ప్రయత్నం చేయడం. అలాగే నీకు బలహీనత ఉన్నప్పుడు ఇది ఏ జన్మలో వచ్చింది, ఎన్ని జన్మల నుంచి బలహీనత కంటిన్యూ అవుతుంది అని ఆలోచించకుండా, ఇప్పుడు ఉంది, ఏదో జన్మలో వచ్చింది రావటం ఇప్పుడు ఉంది, ఆ ఉన్నదాన్ని తొలగించుకోవడానికి మీ శక్తిని ఉపయోగించుకోండి, మీ వివేకాన్ని ఉపయోగించుకోండి, మీ సమయాన్ని ఉపయోగించుకోండి, మీ పరిశీలన శక్తిని ఉపయోగించుకోండి. ఇవన్నిటితో పాటు ఆ బలహీనత నుంచి మీరు బయటపడటానికి వైరాగ్యం కూడా అవసరం, వైరాగ్యం కూడా అవసరం. అసలు వైరాగ్యానికి జ్ఞానానికి మరొక పేరే వైరాగ్యం. వైరాగ్యం అంటే ప్రపంచంలో ఏ వస్తువు మీద కూడా మన మనస్సు వాలకపోవటం వైరాగ్యం, ఏ విషయం మీద కూడా మన మనస్సు వాలకపోవటమే వైరాగ్యం. నువ్వు ఏదైనా దోషాలు ఉంటే, నీ మనసులో ఏమైనా దోషాలు ఉంటే ఆ దోషాలు పరిశీలించుకుని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయి. తర్వాత సందేహాలు పెట్టుకోవద్దు. రకరకాలు ఈ సమాజం రకరకాలుగా ఉంటారు, మనుషులు రకరకాలుగా ఉంటారు. మీరు చెప్పిన మాటలు కొంతమందికి కాదంటున్నారు ఏంటన్నారు రామకృష్ణ పరమహంసను. నేను చెప్పిన మాటలు కాదని వాళ్ళు ఏం చేస్తున్నారు? రామకృష్ణ పరమహంస అపూర్వం, అద్భుతం, వండర్ఫుల్. మీరు చెప్పిన మాటలు కొంతమంది కాదంటున్నారని రామకృష్ణ పరమహంసను అడిగారు. నేను చెప్పిన మాటలు కాదని వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏం అపూర్వం ప్రశ్న. ఆయన మూడో తరగతి చదువుకున్నవాడు, ఏం ఎంత ప్రజ్ఞ చూడండి. అది ఇంట్యూషన్ అంటారు. అలా షేక్స్పియర్ అది, రవీంద్రనాథ్ ట్యాగోర్ అది ఇంట్యూషన్. అది కాలేజీలో చదువుకుంటే రాదు, అది భగవంతుడి అనుగ్రహం వల్ల వస్తుంది. కాలేజీలో చదువుకోవటం వల్ల భగవంతుడి దయ వల్ల వస్తుంది. మీరు చెప్పిన మాటలు కొంతమంది కాదంటున్నారు, రైటే కాదంటున్నారు, కాదని ఏం చేస్తున్నారు? దే ఆర్ మ్యాడ్ ఆఫ్టర్ ద వరల్డ్. వాళ్ళు ప్రపంచంలో విషయాలను భోగించడం, 4 రూపాయలు సంపాదించుకోవటం, లైఫ్ని ఎంజాయ్ చేయటం, వాళ్ళకి డబ్బు సక్సెస్. నేను చెప్పిన మాటలు కాదన్న వాళ్ళకి సక్సెస్ కూడా డబ్బు కూడా తిరుగుతున్నారు, కానీ అంతకంటే వాళ్ళు సాధించింది ఏమైనా ఉందా? మీరు చెప్పిన మాటలు కొంతమందికి ఇష్టం ఉండలేదు కాదంటున్నారు. ఎస్, సరే వాళ్ళు చేసేది ఏమిటి? వాళ్ళు ఏం చేస్తున్నారు? వేరు విధి వాళ్ళు ప్రపంచాన్ని పట్టుకుని వేలాడుతున్నారు. పోనీ ప్రపంచానికి ఏమైనా బాగు, ప్రపంచానికి ఉపయోగపడుతున్నారంటే వాళ్ళు ఏం ప్రపంచానికి ఉపయోగపడలేదు. వాళ్ళు భోగాలు అనుభవించడం కోసం వాళ్ళు టైం అంతా ఉపయోగించుకుంటున్నారు. నేను చెప్పిన మాటలు కాదని వాళ్ళు సాధిస్తున్నారు. ఏం సాధిస్తున్నారో వాళ్ళని వచ్చి చెప్పమనండి. దేవాలి విద్య వాళ్ళు, దేవాలి విద్య మాణి, దేవాలి విద్య గోల్డ్, దేవాలి విద్య సెక్స్. అంతకంటే ఏమైనా వాళ్ళ దగ్గర ఉందేమో చెప్పమనండి. నేను చెప్పింది వాళ్ళకి నచ్చలేదనుకోండి, పోనీ వాళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పనివ్వండి, వాళ్ళు ఏం చెప్తారో విందాం. నచ్చటం మానేసి దే ఆర్ బిజీ విత్ ది వరల్డ్ దే ఆర్ బిజీ విత్ ది సెక్స్ దే ఆర్ బిజీ విత్ ది గోల్డ్ దే ఆర్ బిజీ విత్ ది మనీ దే ఆర్ బిజీ విత్ ది ఫేమ్. అంతకంటే ఏం చేస్తున్నారో చెప్పండి అన్నాడు రామకృష్ణుడు. రామకృష్ణ సేస్ నో డౌట్ దే ఆర్ బిజీ, ఐ అగ్రీ. దే ఆర్ బిజీ విత్ ది వరల్డ్, దే ఆర్ బిజీ విత్ ది మనీ, దే ఆర్ బిజీ విత్ ది ఫేమ్, దే ఆర్ బిజీ విత్ ది గోల్డ్, దే ఆర్ బిజీ విత్ ది సెక్స్. కాదంటారా? నేను చెప్పిన మాటలు కాదంటున్నారు అయితే వాళ్ళు చేసేది ఏంటో చెప్పమరండి. అంటే నేను చెప్పిన మాటలు వాళ్ళకి కాదంటే వాళ్ళు చెప్పినవి మనం విన్నాం, వాళ్ళు చేసేది ఏంటి? ఎక్కడ ఉన్నాం అప్పుడు? అంటే మీరు ముందు దోషాలు ఉంటే పోగొట్టుకోండి, తర్వాత సందేహాలు పెట్టుకోకండి. సందేహాలు పెట్టుకున్న వాడిని యేసుక్రీస్తు అంటాడు విశ్వాసహీనులారా, తెలుస్తాడు విశ్వాసహీనులారా అంటే భగవంతుడు ఉన్నాడా. ఇలా ఇటువంటి ఫిలాసఫీ మాటలు మీరు వినకుండా కూడా అసలు భగవంతుడు ఉన్నాడని నోటుకు నూరిపాళ్ళు నమ్మిన వాడు మీకంటే గొప్పవాడు, అడిగి మాటలు వినక్కర్లేదు. ఇప్పుడు మనం చెప్పుకునే సబ్జెక్ట్ వాడు వినక్కర్లేదు, భగవంతుడు అనేవాడు నిజంగా ఒకడు ఉన్నాడు అనే విశ్వాసం ఉంటే ఈ సబ్జెక్ట్ కూడా వినక్కర్లేదు, వాడు బాగుపడతాడు. అయితే ఉన్నాడా లేడనే విషయంలో రోజుకు రకంగా మీరు తయారవుతున్నారు. ఒక రోజున విశ్వాసం ఉంటారు, ఒక రోజున అవిశ్వాసులు మీరు, ఒకరోజు విశ్వాసం ఉంటుంది. దానికి నిదానం లేదు, దానికి స్టాండర్డ్ లేదు. అంచేత మీరు సంశయాలు పెట్టుకోవద్దు, సందేహాలు ఏమనంటే తొలగించుకోండి. మనం ఇదే కాదు ఫిజిక్స్ చదువుతామంటే, మ్యాథమెటిక్స్ నేర్చుకుంటా అంటే మనకి ఏదైనా సందేహం ఉంటే లెక్కల మేస్టర్ని అడగాలి మనం, ఇగో నాకు ఈ సందేహం ఉందని తొలగించండి అని. అంతేకాని ఆ సందేహం లోపల పెట్టుకుని కూర్చోకూడదు. ఎవడైతే ఏ సబ్జెక్ట్ అయితే తన సందేహాలను ఎవడైతే టీచర్ని అడిగి ఎవడైతే తొలగించుకుంటున్నాడో వాడు ఆ సబ్జెక్టులో అభివృద్ధిలోకి వస్తాడు. అంచేత వాళ్ళు ఈ సందేహాలు లోపల పెట్టుకుని నలిగిపోవటం కంటే మీరు ఆ టీచర్ని అడిగి మీ సందేహాలను తొలగించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ బ్రహ్మము ఉందా లేదని మీకు అనుమానం వస్తే టీచర్ని అడగండి ఆ బ్రహ్మము ఉందా లేదని. అందుకని మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతేకాని మీరు ఏదో సందేహాలు పెట్టుకుని మీరు కాలిపోకండి, లోపల కాలిపోకండి. మీ మనస్సు ఎప్పుడు అదుపులో ఉండాలి, మీ మనస్సు మీరు చెప్పిన మాట వింటూ ఉండాలి, మీ ఇంద్రియాలు మీరు చెప్పినట్టు మీరు వింటూ ఉండాలి. మీరు అందరి క్షేమం మీరు మీ క్షేమం మీరు కోరుకుంటున్నారు. కొంతమంది వాళ్ళ క్షేమం వాళ్ళు కోరుకుంటారు, కానీ కుటుంబ క్షేమం కూడా కోరుకోరు. ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి, వాడి క్షేమం మిగతా వాళ్ళు ఇంట్లో నలుగురు ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళ గురించి ఆలోచించేవాళ్ళు కొంతమంది ఉండరు. మాంసం కూర ఉన్నతే మొత్తం అంతా ఆడ తినేస్తున్నాడు, కానీ ఇంట్లో వాళ్ళకి ఏమైనా ఉంటుందేమో చూడండి. ఒకడు ఆ కోడి అది తినేస్తాడు, ఇంట్లో వాళ్ళు కూడా తింటారేమో కొంత ఇడిచిపెట్టలేడు. కొంతమంది అసలు ఇంట్లో వాడు దేశానికి సేవ చేయక్కర్లేదు, దేశానికి సేవ చేయాలి, ప్రపంచానికి సేవ చేయక్కర్లేదు. ఏంటి ప్రపంచానికి సేవ చేయక్కర్లేదు? అసలు నీ పొట్టే కానీ నీకు, నీ పొట్టే నీకు దేవుడు, కానీ కనీసం ఇంట్లో నీ కుటుంబ సభ్యులు ఎవరైనా నలుగురు ఉంటే వాళ్ళ గురించి ఎప్పుడైనా ఆలోచించావా నువ్వు? నీకు ఆత్మజ్ఞానం కావాలా? ఎవరి క్షేమమైనా మీ జీవితంలో ఎప్పుడైనా కోరారా? ఎవరు మీ జీవితంలో ఎవరి క్షేమమైనా మీరు ఎప్పుడైనా కోరారా? ఎవరి క్షేమమైనా మీరు ఎప్పుడైనా కోరారా? అంటే మీకు మీరు దేశానికి ఉపయోగపడక్కర్లేదు, మీ కుటుంబానికి కూడా మీరు ఉపయోగపడలేదు. అటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. దేశానికి ఉపయోగపడితే మంచిదే, ఉపనిషత్తులు ఇది ఉంది, నీ కుటుంబం యొక్క క్షేమం కోసం నీ క్షేమం విడిచిపెట్టు, నీ కుటుంబం యొక్క స్వార్థం కోసం నీ స్వార్థం విడిచిపెట్టు, గ్రామం యొక్క క్షేమం కోసం నీ కుటుంబం యొక్క క్షేమం విడిచిపెట్టు, దేశం యొక్క క్షేమం కోసం దేశం కోసం పనిచేయటం కోసం నీ గ్రామాన్ని త్యాగం చెయ్యి. మరి అవసరమైతే ఈ ప్రపంచం బాగుపడటం కోసం అందులో నీ ద్వేషం ఏమైనా అడ్డొస్తాంటే నీ ద్వేషాన్ని కూడా త్యాగం చెయ్యి. ఒకవేళ నువ్వు ఆత్మజ్ఞానం సంపాదించడానికి ఈ బ్రాహ్మణస్థితి పొందటానికి ఈ ప్రపంచం కనుక నీకు అడ్డొస్తాంటే ఇఫ్ యూ వాంట్ గాడ్ అండ్ గాడ్ లోన్ కిక్ దిస్ వాళ్ళు వరుసలు. ఒకవేళ నువ్వు నీ లోపల బ్రహ్మ పదార్థాన్ని తెలుసుకోవడానికి ఈ సృష్టి అంతా నీకు అడ్డొస్తాంటే ఆ సృష్టిని కూడా తిరిగించి అవతల పడదు. ఎంత సాక్రిఫైస్ చూడండి. కొంతమంది దేశానికి సేవ చేయక్కర్లేదు, గ్రామానికి సేవ చేయక, ఇంట్లో వాళ్ళు నలుగురు ఉంటారు కదా, వాళ్ళు తిన్నారో లేదు అక్కర్లేదని వాళ్ళకి, వాళ్ళు తినేసిపోతారు. ఆ సంసారం ఎలా వెళ్తుంది అక్కర్లేదని వాళ్ళకి. ఆ మధ్య మనవుళ్ళు జిన్నూరులో నాకు ఆవిడన్నారు, ఏమన్నా మా ఆయన మా ఆయన తెలియటాడు చుట్టమో తెలియటాళ్ళు అని వచ్చి కూర్చుంటున్నాడండి, తినేసిపోతున్నాడు. అదే చుట్టాలు తినేసిపోతారండి. మన ఇంటికి చుట్టాలు వస్తారనుకోండి, అలా మన మంచి అంటే అడగరండి, శుభ్రంగా మనం పెడితే తినేసిపోతారండి. ఏదో చుట్టం వచ్చాడనో కూర అదనంగా ఉంటే అది కూడా తినేస్తాడని తినేసిపోతాడండి. అలాగే మా ఇంట్లో మా ఆయన కూడా చుట్టం కింద తగ్గడం తినేసిపోతున్నాడండి. వాళ్ళ ఇంట్లో ఏముందో ఏంటో తెలియటాడు తను. ఆడు మా ఆయన తెలియటలేదు, చుట్టమో తెలియటలేదు, తినేసిపోతున్నాడు. మరి కూర ఎలా వచ్చింది, ఉప్పు ఎలా వచ్చింది, కారం ఎలా వచ్చింది, అన్నం ఎలా వచ్చింది, ఈ బియ్యం ఎలా వచ్చింది, ఈ సంవత్సరం ఎలా నడుస్తుంది, ఆరా లేకుండా అలా పోతాడు ఏంటండి. అంతే కొంతమంది అంతే, ఇప్పుడు భగవద్గీతలో చెబుతున్నాడు కదా, కొంతమంది అంతే వాళ్ళు దేశానికి సేవ చేయక్కర్లేదు మోడీలాగా. అసలు వాళ్ళ కుటుంబంలో నలుగురు ఐదు ఉంటారు కదా, వాళ్ళకి సేవ చేస్తే సరిపోతుంది, వాళ్ళకు కూడా చదువు. ఆ కోడి ఏదో మొత్తానికి ఆడు తినేసిపోతాడు. వెనకాల వాళ్ళు కుటుంబంలో నలుగురు ఉన్నారు కదా, ఇంకా వాళ్ళు కూడా ఏమైనా తింటారని మనం కూడా అలా ఆలోచించరు. వాడు పొట్టే దేవుడు. అటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, వాళ్ళు బ్రహ్మజ్ఞానం ఆశిస్తేలాగా. వాళ్ళంత యోగ్యతలైన వాడు, అర్హత లేని వాడు, బ్రహ్మజ్ఞానం, అంత స్వార్థపరులు, అంత సెల్ఫ్ సెంటర్డ్ పీపుల్, వాడు పొట్ట తప్పించి ఏం అక్కర్లేని వాడు బ్రహ్మజ్ఞానం ఆశించేలా కూరుతుంది, అది సాధ్యం కాదు. బ్రహ్మజ్ఞానం వాడికి సాధ్యం కాదు. అంటే ఎదటి వాళ్ళు చెడిపోవాలి, పాడైపోవాలని ఎప్పుడు అనకపోకండి. మీరు వాళ్ళు మీ విరోధులైనా సరే, వాళ్ళు ఎదటి వాళ్ళు, వాళ్ళు పాడైపోవాలని మీరు మనసులో అనుకోవద్దు. అది మీరు ఎదటి వాళ్ళు ఎవరైనా పాడైపోవాలని మీరు అనుకుంటే మీ మనసు పాడైపోతుంది, మీ మనసు పాడైపోతుంది. అంచేది ఎదటి వాళ్ళు క్షేమమే కోరుకోండి. వాళ్ళు ఏ మనిషి పాడైపోవాలని మీరు అనుకోవద్దు. వాడు క్షేమంగా ఉండాలి, వాడు అభివృద్ధిలో ఉండాలి, వాడు సుఖంగా ఉండాలని కోరుకోండి. కానీ వాడిని దుఃఖం వరించాలని అనుకోవద్దు. వాడు క్షేమంగా ఉండాలని కోరుకోండి. క్షేమం అంత ఆసక్తి కలిగి ఇతరుల యొక్క సర్వభూత హితేరత, అందరి క్షేమాన్ని కోరుకున్నావు, అందరి ఆనందాన్ని కోరుకో, అందరి ఆనందాన్ని కోరుకుంటే ఇతరుల క్షేమం కూడా కోరుకుంటే ఇతరుల అభివృద్ధి కోసం నువ్వు ఎంతో కొంత చేయగలిగింది పని చేస్తే అటువంటి వ్యక్తులు కూడా బ్రహ్మ నిర్వాణ పొందుతారు. అంటే కర్మని యోగంగా చేయటం వల్ల కూడా, కర్మని కర్మ కింద కాకుండా కర్మని యోగంగా చేయటం వల్ల కూడా నువ్వు బ్రహ్మ నిర్వాణాన్ని పొందుతావు. కర్మ మార్గం ద్వారా కూడా నువ్వు బ్రహ్మ నిర్వాణం అంటే బ్రహ్మ నిర్వాణం అంటే అక్కడ బ్రహ్మానందాన్ని పొందుతావు. నువ్వు బ్రహ్మానందాన్ని పొందుతున్నావు. కామక్రోధ వియుక్తానాం యతీనాం యతశేతతాం అకితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మానం. ఏమిటి రామకృష్ణుడి మాటలు జ్ఞాపకం వస్తున్నాయని, ఏమంటే మీ మాటలు తిడుతున్నారని మీ తోట మీ మాటలు పొరపాటు అంటున్నారండి. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? కొన్ని నేను చెప్పిన మాట్లాడక నచ్చటం లేదు. వాళ్ళు ఏం పని చేస్తున్నారు? మాట్లాడదాం. మీరు చెప్పిన మాట్లాడక నచ్చటం లేదండి. ఆ నచ్చని వాళ్ళు ఏం చేస్తున్నారు? దే ఆర్ బిజీ విత్ ది వరల్డ్, దే ఆర్ బిజీ విత్ ది సెక్స్, దే ఆర్ బిజీ విత్ ది మనీ, దే ఆర్ బిజీ విత్ ది గోల్డ్. అందుకంటే ఏం చేస్తున్నారు చెప్పండి? దే ఆర్ బిజీ విత్ ది ఫేమ్. పైగా వాళ్ళు ఒక చిన్న మంచి పని చేస్తే, ఒక పైస మంచి పని చేస్తే రూపాయి తీర్చి కావాలి వాళ్ళకి. ఇంకోటి ఇది ఒకవేళ పొరపాటుని అసలు మంచి పని చేయరు, ఏదైనా పొరపాటుని ఏదైనా మంచి పని చేస్తే రూపాయి చేసిన మంచి పని పైస రూపాయి తీర్చి కావాలి. అంతకంటే ఏం చేస్తున్నారు చెప్పండి? ఎంత బిజీగా ఉంటున్నారు వాళ్ళు? ఎవరికి దేనికోసం బిజీగా ఉంటున్నారు? వాట్ ఫర్? ఎంత సిన్సియర్గా మాట్లాడుతున్నాడో చూడండి. బిజీగా ఉంటున్నారు, దేనికోసం బిజీగా ఉంటున్నారు? మరి చాలామంది అంటారు మాకు టైం లేదని చాలా బిజీగా ఉంటున్నామని. దేనికోసం బిజీగా ఉంటున్నారు మీరు? దేన్ని సాధించడానికి బిజీగా ఉంటున్నారు? మీరు ఏమైనా దేశభక్తులా? లేకపోతే దేశానికి సేవ చేయడానికి బిజీగా ఉంటున్నారా? ఏదైనా లేకపోతే బ్రాహ్మణ స్థితి పొందడానికి బిజీగా ఉంటున్నారా? దేనికోసం బిజీగా ఉంటున్నారు? వాట్ ఫర్? కామక్రోధ వీక్షానం యతీనాం యత చేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతో విజయాత్మనం. సత్యనారాయణ రాశారు, సత్యనారాయణ గారు రాశారు, కృష్ణుడి కంటే బాగా రాశాడు. బ్రహ్మ మన కాదనకండి. మీరు కాదనకండి. మీరు ఎవరికైనా రైతుల గురించి ఇస్తాంటే వాళ్ళు వద్దంటే ఏమంటారు? అలా అనకూడదండి, కాదనకండి అంటారు కదా. అలా బ్రహ్మమును కూడా కాదనకండి అంటున్నారు. కృష్ణుడి కంటే ఎక్స్ప్రెషన్ బాగుంది. అదే కాదనకండి, కాదనకండి. ఇక్కడ ఏమంటున్నాడు? కామక్రోధ వీక్షానం హతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విద్యుతాత్మానం. అది ఇక్కడ నువ్వు దోషముల నుంచి విడుదల పొంది. ఏంటి దోషం అంటే? మీకు మాట మాటకి కోపం వచ్చేస్తుంటే చివరికి పిచ్చోళ్ళు అయిపోతారు. ఇప్పుడు పిచ్చతనం ఎలా వస్తుందంటే, మాట ఎక్కువ కోపం వచ్చేస్తుంటే బుద్ధి పాడైపోతుంది. ఆ బుద్ధి పాడైపోయిన తర్వాత పిచ్చ వచ్చేస్తుంది వాళ్ళకి. అక్కడి నుంచి ఇంజక్షన్ ఉన్నాయి దానికి. పిచ్చోళ్ళకి ఇంజక్షన్ ఉన్నాయి, టాబ్లెట్స్ ఉన్నాయి, ఇంజక్షన్ ఈ మధ్యన కొత్తగా వచ్చినాయి. కానీ ఆ డాక్టర్లు అదృష్టం ఉంచారండి. ఈ పిచ్చోళ్ళకి పిచ్చ తగ్గదు, 15 రోజులకు ఒకసారి వెళ్ళిపోతారు. వాళ్ళు ధనవంతులు అయిపోతున్నారు. ఈ పిచ్చ డాక్టర్లు అమెరికాలో కూడా మేము వాళ్ళు చెబుతున్నారు పిచ్చ డాక్టర్ మా అదృష్టం ఉండే. మేము పిచ్చోళ్ళకి పిచ్చ తగ్గదు, 10 రోజులకు ఒకసారి వచ్చేస్తుంటారు. మా ఫీజు మా మేము పిచ్చి చేసుకుంటాం, వాళ్ళకి బిళ్ళలు ఇచ్చేస్తాం, ఇంజక్షన్ చేస్తాం. ఆ బిళ్ళలు వాడతారు, మళ్ళీ తగ్గలేదని మళ్ళీ వచ్చేస్తారు. మళ్ళీ మా వాళ్ళు తగ్గదు కదా వాళ్ళకి, మళ్ళీ మా దగ్గరికి వచ్చేస్తారు, మా ఫీజు మాకు ఇచ్చేస్తారండి. ఈ పిచ్చోళ్ళ వల్ల మేము తొందరగా ధనవంతులు అవుతున్నాం. ఇంకో కారణం వల్ల కూడా ధనవంతులు అవుతున్నామని చెప్పారు. చాలామందికి రోగాలు ఉండవు. ఏదో రోగం వచ్చేసిన అనుమానం పెట్టుకుంటారు, వాళ్ళు వచ్చేస్తారు మా దగ్గరికి. మా కాంపౌండర్ ముందే 200 లాగేస్తాడు వాళ్ళ దగ్గర. తర్వాత మా దగ్గరికి వస్తారు, నీకు రోగం లేదని చెబుతాం. రోగం లేదని చెప్పినందుకు 200 వస్తుంది మాకు. ఈ రకంగా తొందరగా మేము మేళ్ళ కట్టేసుకుంటున్నాం, ధనవంతులు అయిపోతున్నాం. ఇప్పుడు 100 మంది రోగులు డాక్టర్ దగ్గర వెళ్ళి, అందరూ 20 మందికి రోగాలు ఉండవు. రోగాలు లేకపోయినా వాళ్ళు పుచ్చుకుని 200 పుచ్చేసుకుంటారు కదా. రోగం లేదని చెబుతారు, రోగం లేదని చెప్పినందుకు 200. అదే కృష్ణుడు చెబుతున్నాడు. కొంతమంది ప్రతిదానికి సందేహం పెట్టుకుంటారని ఇది భగవంతుడు చెప్పేది. అది కామక్రోధ వీక్తానం యజీనాం యథచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతో విద్యుతాత్మానం. అంచేత ఇక్కడ ఏమంటున్నాడు అంటే, దోషము నుండి నీ బుద్ధిని విడుదల చేయముందు నీ బుద్ధిలో ఉన్న దోషాల నుండి బలహీనతల నుండి నీ బుద్ధిని విడుదల చెయ్యి. విడుదల చెయ్యి, మైండ్ని కంట్రోల్లో పెట్టుకో. మైండ్ని ఎప్పుడు కూడా నీ మనస్సును స్నేహితుడిగా చూసుకో. దయించి నీ మనస్సుతో విరోధం పెట్టుకోవద్దు. బయట మనుషులతో ఎలా విరోధాలు పెట్టుకుంటున్నారో అలాగే నీ మనస్సుతో విరోధం పెట్టుకోవద్దు. నీ మనస్సుతో నువ్వు స్నేహంగా ఉండు. ఏదైనా పని చేయాలంటే నీ మనసుకు నువ్వు నచ్చజెప్పు. నీ మనస్సు స్నేహితుడిగా ఉంటే నీ బంధువులు ఎవరూ చేయలేని ఉపకారం నీ మనస్సు నీకు చేసి పెడుతుంది. భగవంతుడు చెప్పాడు. ఇంకేం చెప్తాడు చూడండి, ఎంత వండర్ఫుల్గా చెప్తున్నాడు. నీ మనస్సు నీకు స్నేహితులుగా ఉంటే నీ బంధువులు కానీ నీ స్నేహితులు కానీ ఎవరూ చేయలేని ఉపకారం నీ మనస్సు నీకు చేసి పెడుతుంది. అంచేత మైండ్కి కొంత కంట్రోల్ కావాలి. మన మనసును హెచ్చరివిడిగా విడిచిపెట్టకూడదు, మైండ్ కొంత కంట్రోల్ కావాలి. మైండ్ కంట్రోల్ కావాలి, బాడీ కంఫర్ట్ కావాలి. బాడీకి కంఫర్ట్ కావాలి, ఏదో మినిమం కంఫర్ట్ ఉండాలి. బాడీకి మినిమం కంఫర్ట్ ఉండాలి, మైండ్ కంట్రోల్. ఈ సాధనకి రెండు అవసరమే. మైండ్ కంట్రోల్ ఉండాలి, మైండ్కి అసలు భోజనం మానేస్తే అలాగే తగు మాత్రంగా భోజనం చేయాలి, సాధన చేయాలి. అసలు భోజనం మానేస్తే కష్టం కదా, అంటే తగు మాత్రంగా కంఫర్ట్ ఉండాలి బాడీకి, తగు మాత్రంగా భోజనం చేయాలి. మైండ్ కంట్రోల్లో పెట్టుకోవాలి, మైండ్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. శరీరానికి ఆరోగ్యం అవసరం, మనసుకు నిగ్రహం అవసరం, మైండ్ కంట్రోల్ అవసరం. అంచేత మరి ఇవన్నీ ఉంటే, ఇప్పుడు చెప్పినటువంటి దైవీ సంపద కూడా అంతా ఉంటే, మీరు సర్వభూత హితేరత అందరి క్షేమం కోరే మనుషులు కనుక మీరైతే, మీకు కాలక్రమంలో ఆత్మజ్ఞానం మీకు వస్తుంది. ఆత్మజ్ఞానం వస్తుంది, మీకు ఆత్మజ్ఞానం కలిగినప్పుడు మీకు శరీరం ఉన్నా శరీరం లేకపోయినా ఈ ప్రపంచంలో మీరు ఈ ప్రపంచం మీ కళ్ళకు కనిపిస్తున్నా కనిపించకపోయినా, శరీరం మీతో ఉన్నా లేకపోతే శరీరం చనిపోయినా, మీకు శరీరంతో మీరు లోకంతో రాగద్వేషాలతో ఏమీ సంబంధం లేకుండా, మీ మనోదేహములతో సంబంధం లేకుండా మీకు సర్వత్రా ఎటు చూసినా మోక్ష సుఖాన్ని అనుభవిస్తారు, దేహం లేకపోయినా సరే. అటువంటి స్థితిని పొందటానికి మీరు ప్రయత్నం చేయండి. తర్వాత మీరు ఇప్పుడు నా మాట చెప్తాను, దేనికోసం చెబుతున్నారు? మీరు ఏదైనా మాట చెబుతున్నారనుకోండి, ఈ మాట దేనికోసం చెబుతున్నాం? అహంకారం కోసం చెబుతున్నా, అవసరం ఉండి చెబుతున్నావా? అహంకారం కోసం అయితే చెప్పకూడదు, అవసరం అయితే చెప్పాలి మాట. కానీ అహంభావన కోసం, మన వ్యక్తి భావన పెంచుకోవడం కోసం ఆ మాట చెప్పకూడదు. అవసరం ఉంటే చెప్పవచ్చు, అవసరం లేకుండా ఆ మాట చెప్పకూడదు. ఏం చేద్దాం, అవసరం లేకుండా మనం ఆ మాట చెబితే దేహ భావన, అంటే దేహమే ఆత్మ అనుకునే భావన పెరుగుతుంది, దేహాత్మ బుద్ధి పెరుగుతుంది. అవసరమైనప్పుడు చెప్పాలి, అవసరం లేనప్పుడు చెప్పకూడదు. ఇలా స్కూల్ ఓపెనింగ్కి వెళ్ళాం, అక్కడ పాలకులు ఎమ్మెల్యే గారు వచ్చారు. నా పక్కన ఇంకో ఎమ్మెల్సీ గారు ఎవరో కూర్చున్నారు. పాలకులు ఎమ్మెల్యే గారిని చూడగానే నేను ఇదే మిమ్మల్ని మొదటిసారి చూడటం, ఇది ఎవరికి ఇప్పుడు చూడలేదు అన్నాను. ఆయన వెంటనే అన్నారు, మా ఇంటికి వచ్చారు మీరు మర్చిపోయారు అన్నారు. మీరు పూర్వం ఆగర్చిపాలెంలో రామాలయం ఓపెన్ చేశారు, రామాలయం ఓపెన్ చేసి మా ఇంటికాడ కూర్చొని మీరు రామాలయం ఓపెన్ చేసి వెళ్ళారు, ఆ విషయం మర్చిపోయారా అన్నారు. అది అన్నీ మర్చిపోతున్నాను, మీ విషయం కూడా మర్చిపోయాను. అది అవసరం ఉండే చెప్పారు, అంటే నేను అడిగితే నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు అన్నాను. అది అవసరం చెప్పవచ్చు, ఎప్పుడు చూడకపోవటం మీరు మా ఇంటికి వచ్చి కూర్చున్నారు అంటే చూశారు, చూడటం అయింది కానీ మీరు మర్చిపోయారు అంతే. చూడటం నేను చూడలేదు అని అంటున్నారు, చూడకపోవటం కాదు చూశారు, చూసిన సంగతి మర్చిపోయారు. చూడటమే కాదు, మీరు మా ఇంటికి కూడా వచ్చారు రామాలయం ఓపెనింగ్ టైంలో, అది కూడా మర్చిపోయారు. అటువంటి అవసరమైన మాటలు మాట్లాడవచ్చు, ఏంటి అవసరం లేకుండా మాట్లాడకూడదు. తర్వాత చేత, మనకు మంచి తెచ్చిన చెడ్డ తెచ్చిన ఇమ్ముడే, ఒకటి చేత ఒకటి చేత రెండు మాట, ఒకటి మాట రెండు చేత మూడు మనస్సు, వీటిని త్రికరణాలు అంటారు. తర్వాత మనిషిని మూడు గుణాలు పట్టుకుని ఏలాడుతూ ఉంటాయి, సత్వగుణం రజోగుణం తమగుణం. ఏ గుణం, ఆ గుణాన్ని బట్టి ఆ మనిషి ఏ గుణంలో ఉన్నాడో మనం చెప్పవచ్చు. మాట్లాడుతుంటే ఏ గుణంలో ఉన్నాడో మాట్లాడుతాం, ఆడు ఏ గుణంలో ఉండి ఆ మాట మాట్లాడుతున్నాడో మనిషిని చూసి చెప్పేయచ్చు. మీరు ఏదైనా మాట మాట్లాడుతున్నారనుకోండి, ఆ మాట మాట్లాడేప్పుడు మీరు సత్వగుణంలో ఉన్నారా రజోగుణంలో ఉన్నారా తమో గుణంలో ఉన్నారా ఫేస్ చెప్పేస్తుంది. అలాగే ఇప్పుడు ఇంతకు ఏం చెబుతున్నాము, అప్పుడు సబ్జెక్ట్ ఏంటి, ఏంటి మూడు గుణాల గురించి కాదు, అంతకుముందు ఏదో
చెబుతున్నా.
అదే మాట, ఆ గుణాలు వేరు, ఇది వేరు. ఇప్పుడు నేను చెప్పేది వేరు, ఆ గుణాలు గురికే సందర్భాన్ని బట్టి చెబుతున్నాను. ఈ ప్రతి మనిషిలోనే ఏదో గుణం ఉంటుంది. ఈ మూడు గుణాలని దాటిన వాడినే గుణాతీతులు అంటాడు, వాడికే బ్రహ్మస్థితి కలుగుతుంది. ప్రతి మనిషి ఏదో గుణంలో ఉంటాడు. ఏ మనిషి అయితే ఈ మూడు గుణాలను దాటాడో వాడిని గుణాతీతులని అడుకో పేరు పెట్టాడు, వాడికి పునర్జన్మ లేదు. ఈ పునర్జన్మ కారణం గుణాలే. అది కాదు, ఇప్పుడు నేను చెబుతాంట ఒకటి, ఈ మాట ఒకటి, ఈ మాట తర్వాత చేత మనస్సు, మనస్సు ఈ మాట చేత ఒకటిగా ఉంటే వాడికి ఈశ్వర అనుగ్రహం, వాడి నెత్తి మీద వర్షం కురిసినట్టు కురుస్తుంది. వాడికి అక్కర్లేదంటే అనుగ్రహం ప్రసాదిస్తాడు. కొంతమందికి మాకు వద్దంటే అధికారం వస్తుంది. అలాగే ఎవరికైతే మాట చేత ఈశ్వర అనుగ్రహం లేకుండా ఎవరికి జ్ఞానం సాధ్యం కాదు, దేర్ ఇస్ ఈశ్వర. ఈశ్వరుని యొక్క దయ లేకుండా, ఈశ్వరుని యొక్క అనుగ్రహం లేకుండా, ఈశ్వరుడి పట్ల మనకు విశ్వాసం లేకుండా, దేర్ ఇస్ గాడ్, దేర్ ఇస్ ఈశ్వర అని ఒక విశ్వాసం మనకు లేకుండా, ఆయన పట్ల గౌరవం లేకుండా, ఈశ్వరుడి పట్ల గౌరవం లేకుండా మనకి జ్ఞానం రాదు. ఎప్పుడైనా దయకి మనం పాత్రలు అవుతాం. మాట మనస్సు చేత ఈ మూడు ఒక్కటిగా ఉండాలి. ఒక్కటిగా ఉండే మనకి బ్రాహ్మస్థితి కావాలని అడగక్కర్లేదు. మనకు అడగాలని అక్కర్లేకుండా మనం ఆయన్ని తీసుకోక్కర్లేదు, ఆయనే మనల్ని తీసుకుంటాడు. అంటే ఈ మూడు ఒకటిగా ఉన్నప్పుడు మనం ఈశ్వరుని తీసుకోక్కర్లేదు, ఈశ్వరుడే మనల్ని తీసుకుంటాడు. ఆయన ఎక్కడున్నాడో మనకు తెలియదు, కానీ మనం ఎక్కడున్నాం ఆయనకు తెలుసు. అంచేత ఎప్పుడు ఎక్కడ ఎలా చెయ్యాలో ఈ త్రికరణ శుద్ధి ఉన్న వాడికి ఆడి శిరస్సు మీద ఈశ్వరుని యొక్క దయ వర్షిస్తుంది, వాడికి ఈశ్వరుని స్వరూపం ఇస్తాడు. ఇది ఈ మూడు ఒకటిగా ఉన్నవాడు. తర్వాత సామాజిక స్పృహలో కూడా కొన్ని మార్పులు వేస్తాడు ఆధ్యాత్మికంగా. భగవంతుడు సామాజిక స్పృహ అంటారు దాన్ని. ఆ అవేర్నెస్, సామాజిక అవేర్నెస్ ఉన్న వాళ్ళకు కూడా కొన్ని మార్పులు భగవంతుడు వేస్తాడు. ఎందుచేత కారణం ఏంటంటే, ఈ ప్రపంచ రూపంలో, ఈ సమాజ రూపంలో భగవంతుడే ఉన్నాడు. భగవంతుడు ఉన్నాడని అనుకుంటున్నాం కదా, ఉన్న భగవంతుడు ఈ సమాజ రూపంలో ఉన్నాడు, ఈ ప్రపంచ రూపంలో ఉన్నాడు ఆయనే. అంటే సమాజానికి నువ్వు ఎంతవరకు ఉపయోగపడుతున్నావు అంతవరకు ఆయనకు కూడా ఉపయోగపడుతున్నట్టు అర్థం. ఎంచే సమాధి రూపంలో ఆయన ఉన్నాడు కాబట్టి. అంటే విష్ణు సహస్రనామాల్లో మొట్టమొదటి శబ్దం విశ్వం, అంటే ఈశ్వరుడు మహావిష్ణువు విశ్వం, విశ్వరూపంలో. విశ్వం అంటే ప్రపంచం, ప్రపంచ రూపంలో ఉన్నాడని అర్థం. అంచేత వాడే వీడు, వీడే వాడు, వాడే ఈ రూపం, ఈ సమాధి రూపంలో ఉన్నాడు కూడా వాడే. అంటే సమాజానికి నువ్వు నిష్కామంగా, అంటే స్వార్థం లేకుండా, నీ పరిశుద్ధత కోసం నువ్వు బాగుపడతావు, అంటే నువ్వు మైండ్ ప్యూరిఫై చేసుకోవడం కోసం, అంటే నువ్వు పరమ పవిత్రుడు అవ్వడం కోసం. ఇప్పుడు మనం ఎవరికైనా 10 పైసలు ఇచ్చామనుకోండి, ఉదాహరణ చెప్తాం, వాడు 10 పైసలు వాడికి ఇచ్చాడని అనుకుంటాం మనం. వాడికి అది కరెక్ట్ కాదు. వాడికి 10 పైసలు ఇవ్వటానికి మనకు అవకాశం ఇచ్చాడు. మనం 10 పైసలు ఇవ్వడం కాదు, మనం 10 పైసలు ఇస్తే ఇవ్వటానికి వాడు పుచ్చుకుంటే మనం ఇస్తాం, వాడు పుచ్చుకోకపోతే మనం ఇవ్వం కదా. అంటే మనం ఇవ్వటానికి వాడు అవకాశం ఇచ్చాడు, అవకాశం ఇచ్చినందుకు వాడికి మనం కృతజ్ఞత చెప్పాలి. ఆ రకమైన భావంతో పని చేస్తే ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పాత్రుడు అవుతాం. రాముడిని నువ్వు చూడటం కదా, రాముడి చేతను చూడబడాలి. ఏమండి ఏంటండి మీరు మీ మాట్లాడలేదు కాదంటున్నారు, కాదని ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అంటే రామకృష్ణుడు ఎంత స్పెసిఫిక్ వాయిస్ చూడండి. పోనీ కాదంటున్నారు, కాదని వాళ్ళు చేసేది ఏంటని. ఇప్పుడు నేను చెప్పిన మాటలు కాదంటే నాకేం అగౌరవం ఏం కాదు, కాదంటే కాదని వాళ్ళు చేసేది ఏంటని. ఇప్పుడు ట్రూత్ని మీరు నమ్మరనుకోండి, ట్రూత్కి నష్టం ఏంటండి? ట్రూత్ని మీరు నమ్మరనుకోండి, ట్రూత్కి నష్టం ఏమీ లేదు. అలా ఈశ్వరుడి పట్ల మీకు విశ్వాసం తెలియదు, ఈశ్వర ఈశ్వరుడి పట్ల మీకు విశ్వాసం లేదు అనుకోండి, ఆయనకి వచ్చిన నష్టం లేదు. ఎవరికి? ఈశ్వరుడికి వచ్చిన నష్టం లేదు. అంచేది ఎంతకీ మనం నేర్చుకునేది ఒకటే, సత్వగుణాన్ని పెంచుకోవాలి. ఏంటి సత్వగుణాన్ని పెంచుకుంటే అది ఆ దైవీ చింతన మనలో పెరుగుతుంది. ఆ సత్వగుణం ఎవడైతే పెంచి పోషించుకుంటున్నాడో వాడికి తొందరగా భగవద్ అనుభవం కలుగుతుంది. వాడికి పెంచదంటే భగవంతుని దగ్గరికి వెళ్ళటానికి మనకు ఒక రోడ్డు అంటుంది సత్వగుణం. అంచేత సత్వగుణాన్ని పెంచుకోవడం వల్ల అదే మనకు భగవంతుని పాదాలు పట్టేస్తుంది. అంచేత సత్వగుణం వచ్చినప్పుడు దాన్ని ప్రాక్టీస్ చేసి అది ఎక్కువ కాలం మన మనసులో ఉండేటట్టు చూసుకోవాలి. ఆ సత్వగుణం ఉన్న వాళ్ళు మాట్లాడుతుంటే మనకు వినబుద్ధి చేస్తుంది. సత్వగుణం అందరికి ఉండదు, అది ఆ సత్వగుణం ఉన్నవాళ్ళు మాట్లాడుతుంటే ఆ మాట యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉంటుంది. అదే మాట సత్వగుణం ఉన్నవాడు మాట రజోగుణం ఉన్నవాడు తమోగుణం ఉన్నవాడు మాట్లాడితే ఆ మాట యొక్క ప్రభావం మన మీద ఉండదు. ఆ సత్వగుణం ఉన్నవాడు మాట్లాడిన మాటే తమోగుణం ఉన్నవాడు మాట అదే మాట మాట్లాడతాడు అనుకోండి, ఆ మాట యొక్క ప్రభావం మన మీద వింటాం, విన్న ఆ మాట యొక్క ప్రభావం మన మీద ఉండదు. నేను నిద్రపోతాను అమ్మ స్వీట్ వాయిస్ వినిపించు, ఎంత చిన్న పిల్లవాడు, 4వ తరగతి పిల్లవాడు. నాకు నిద్ర టైం అయిపోయింది, తొందరగా నిద్ర వచ్చేస్తుంది. మరి మెరుకుగా ఉన్నా నిద్ర నా పోవాలి, ఎటు లేకపోతే పిచ్చ పిచ్చ ఆలోచనలు వస్తాయి. అంటే నాకు నిద్రపోయి టైం అయిపోయింది అంటే స్వీట్ వాయిస్ ఒకసారి వినిపించి నిద్రపోతాను, నిద్రపోయి టైం అయిపోయింది కాబట్టి. ఇది అన్నవాడు పిల్లవాడు ఏమన్నాడు, వాడు 4వ తరగతి చదువుతున్నాడు, వాడు ఫీల్ అయ్యి అన్నాడు. ఇది ఏంటి మాటలు, వాడు ఎవరో చెబుతాన్న మాటలు కాదు, ఏంటి అవి చెబుతా ఎంగిలి ముక్కలు కాదు, ఏంటి ఎంగిలి ముక్కలు కాదు, వాడు ఫీల్ అయ్యి వాడు హృదయంలో ఫీల్ అయ్యి అన్న మాట బాలుడు అన్న మాటలు. అంటే మీరు మాకు చేసే సన్మానాల కంటే మాట స్వీట్గా ఉంది. ఆ అబ్బాయి మాట మీకు ఎందుకు చెబుతున్నానంటే మీరు మాకు చేసే సన్మానాల కంటే కూడా అబ్బాయి మాట చిన్న మాట, అది హృదయపూర్వకంగా ఎక్కడో హృదయాంతరాళ్ళ నుంచి వచ్చింది కాబట్టి ఆ మాట నాకు బాగా శాంతిని ఆలోచన పెంచింది. ఏంటి నా ఆలోచనని పరిశీలన శక్తిని ఆలోచన అబ్బాయి మాట పెంచింది. అంటే మీరు సన్మానాలు చేయొచ్చు, ఈ సన్మానాలు చేసిన దానికంటే కూడా అబ్బాయి మాట నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. అది
ఏదైపోతుంది. అక్కడ ఉద్యోగం